अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महः शरणम् करवाणि शर्मदम् ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शरदा शरदाम्भोजवदनावदनम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिम् क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानाम् भिषजे भवरोगिणाम् निधये सर्वविद्यानाम् दक्षिणामूर्तये नमः सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानामालयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् अज्ञानाम् जाह्नवीतीर्थम् विद्यातीर्थम् विवेकिनाम् सर्वेषाम् सुखदम् तीर्थम् भारतीतीर्थमाश्रये अरुणाम् करुणातरङ्गिताक्षीम् धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृताम् मयूखैः अहमित्येव विभावये भवानीम् वेदमयीम् नादमयीम् बिन्दुमयीम् परपदोज्जदिन्दुमयीम् मन्त्रमयीम् तन्त्रमयीम् प्रकृतिमयीम् नौमि विश्वविकृतिमयीम् जय जय जगदम्बशिवे जय जय कामाक्षि जय जयाद्रिसुते जय जय महेशदयिते जय जय चिद्गगनकौमुदीधारे भजे श्रीचक्रमध्यस्थाम् दक्षिणोत्तरयोः सदा श्यामावार्तालिसंसेव्याम् भवानीम् ललिताम्बिकाम् शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः श्री शारदा चंद्रमौळीश्वराभ्याम् नमो नमः परमेश्वरी महिमैन सभा सदस्सुकि सवनेय नमस्सुलु समर्पण चेसुकुंटू परम पावनमै ब्रह्मांड पुराणांतर्गतमैन श्री ललितोपाख्यान प्रवचन महायज्ञं ई रोजु मूडव रोजुकु चेरुकुन्नदि మోక్ష పట్టణమైనటువంటి కాంచీనగరంలో హయగిరివ స్వామి అగస్త్యుల వారికి చెప్తున్నటువంటి ఈ లలితోపాఖ్యానం. లలితా మహాత్రిపుర సుందరి పరబ్రహ్మస్వరూపిణి అని ఆ తల్లియే జగన్ నిర్వహణ కోసం ప్రధానంగా మూడు రూపములుగా ఆరాధింపబడుతున్నది. ప్రథమమైన స్వరూపం ప్రకృతి, రెండవది జగన్మోహిని, మూడవది లలిత అని చెప్తూ ఈ లలితాదేవి ఆవిర్భావానికి సంబంధించిన చరిత్రని ప్రారంభించారు హయగ్రీవ స్వామి. మొదటిగా శివుని కంటి మంటల్లో మన్మధుడు కాలిపోయిన తర్వాత ఆ మన్మధుడి శరీరపు బూడిద నుంచి చిత్రకర్మ అనేటువంటి ఒక ఘన నాయకుడు ఒక ఆకృతిని తయారు చేసి ప్రాణం పోశాడు. అతడే భండాసురుడు. ఆ భండాసురుడు తపస్సు చేత శక్తిమంతుడై అతడి నుంచి మరో ఇద్దరును ఉత్పన్నం చేశాడు. వారి విషుక్రుడు, విషంగుడు అతని సోదరుడు, ధూమిక అనే సోదరి ఉన్నది. ఇంకా అనేకమైన అసురు శక్తులు ఉత్పన్నమయ్యే శుక్రాచార్యుడు మొదలైన అసురుల యొక్క సహకారం చేత అతడు శూన్యకమనేటువంటి రాజధాని నగరాన్ని నిర్మాణం చేసుకుని అందులో ఉంటూ ముల్లోకాల్ని పీడించసాగాడు అన్నదమ్ములతో కలిసి. ఆ సమయంలో దేవతలందరూ కూడా బాధపడుతూ ఉన్నప్పుడు నారాయణుడు విష్ణుమాయని ఆ మాయా రూపానికి దాన్ని సృష్టించి మోహితం చేశాడు మొత్తాన్ని. దానితో ఇతడు ధర్మం నుంచి చ్యుతుడయ్యాడు భండాసురుడు. ఆ తర్వాత దేవతలందరూ కూడా అమ్మవారిని ఉద్దేశించి యాగం చేస్తూ ఉండగా శుక్రాచార్యుని ప్రబోధం చేత వచ్చినటువంటి భండాసురుడు ఆ యాగాన్ని విఘ్నం చేయడానికనే తన దుష్టమైన అసురు శక్తులను ప్రయోగించగా అమ్మవారు నిర్మించిన ఒక అదృశ్య ప్రాకారం చేత అవన్నీ కూడా దేవతల్ని బాధించలేదు. దేవతలందరూ ఆ తర్వాత వెళ్ళి చేస్తున్న యాగానికి విఘ్నం ఏర్పడుతున్నది, ఏ విధంగా అమ్మ యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అంటే, అప్పుడు నారాయణుడు వారందరినీ కూడా ఈ బ్రహ్మాండాలు కావల కేవల చిదంబర రూపుడై ఉన్నటువంటి పరమేశ్వరుని మనం ప్రార్థిద్దామని చెప్పారు. చిత్ అంబరం అంటే చిదాకాశం. దీన్నే మన లలితా శాస్త్రంలో దహరాకాశ రూపిణి అని చెప్తున్నది. ఈ చిదాకాశం ప్రతి వారికి కూడా ఈ మూడు దేహములు దాటిన తర్వాత ఉండేటువంటి దహరాకాశం, అదే చిదాకాశం. కేవల సచ్చిన్మయమైనటువంటి ఆకాశం, అది వికారములు లేని ఆకాశం. ప్రతి వారి హృదయంలో ఉంటుంది, దాన్ని దర్శించడం మహాకష్టం. దాన్ని ఉపాసించే విద్య దహర విద్య. ఆ దహర విద్యే శ్రీ విద్య కూడా. ఇక్కడ బ్రహ్మాండాలకు ఆవల ఏది ఉందో ప్రతి వారు హృదయ కమలంలో అదే ఉంది. చూడండి చిత్రమైన అంశమే. అంటే ఇప్పుడు బయట చెప్పే కథ అంతా ఉపాసకులకి లోపల తెలుసుకోవాల్సిన అంశమే. బ్రహ్మాండములకి పైన అంటే సర్వదేహములకు అతీతమైన స్థితిలో అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొత్తానికి అటువంటి ఆ చిదాకాశ స్వరూపుడైన పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవతలందరూ. ఇక్కడ వరకు నేను చెప్పుకోవడం జరిగింది. ఆ ప్రార్థన అంటే మహాశంభుస్తుతి అంటారు, లేదా పరశంభుస్తుతి అంటారు దీన్ని. ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది. లలితోపాఖ్యానంలో ప్రతి శ్లోకము మంత్రం. పైగా మళ్ళీ ఈ స్తోత్ర రూపాలతో ఇచ్చినటువంటి మంత్రాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఇక్కడి నుంచి కూడా మనం ఒక మంత్రమయమైన అద్భుతమైన అమ్మవారి యొక్క చైతన్య వికాసాన్ని దర్శించబోతున్నాం. పరమ పావనమైన ఆశ్వయుజ శరత్ పూర్ణిమ నాడు ఇది అమ్మవారు మనకు అనుగ్రహించినటువంటి భాగ్యం, అమ్మ ఆశీస్సులు. దేవతలందరూ కలిసి కేవల చిదాకాశ స్వరూపుడైన పరమేశ్వరుని ప్రార్థన చేస్తున్నారు. ఇందులో రూపం లేదు, ఏమీ లేదు, ఒక తత్వం, సర్వ రూపములకు అతీతమైనటువంటి తత్వం. అన్ని రూపాలు అందులోంచి వచ్చాయి కానీ దానికి ఏ రూపము లేదుట, అలాంటి తత్వం. అందుకే దాని గురించి ఏం చెప్తున్నారంటే, తత్ర చిన్మయమాకాశం నిరాలంబం నిరంజనం అభూమ్యజల మధ్వాల మమార్త సమాగమం తత్ర ఆకాశమయం శుంభం తుష్టి ఉత్పరయాముదా. ఆ ఆకాశమయమైన శివుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ఇందులో శివతత్వం చాలా అద్భుతంగా ఆవిష్కరింపబడుతూ ఉన్నది. పైగా ఇది సర్వ సంప్రదాయ సమన్వయ స్తోత్రము అని చెప్పుకోవచ్చు. వైష్ణవ శైవ శాక్తేయ గాణాపత్య ఇంకా సాంఖ్యము కర్మమీమాంస అన్నీ ఇందులో సమన్విస్తాడు ఈ స్తోత్రంలో. అంత అద్భుతమైన స్తోత్రం ఇది. అంతా చెప్పుకునే మనకు అవకాశం లేకపోయినా క్లుప్తంగా దాని సారాంశాన్ని మనం చెప్పుకోబోతున్నాం. అద్వయం నిర్మలం శాంతం మాయాతీతమజం మహః నిరస్త గుణ సంసర్గం మహాశంభుముపాస్మహే. ఈ స్తోత్రం అంతా కూడా ఈ మహాశంభుముపాస్మహే అనే మాటతోనే వస్తుంటుంది. మహాశంభువుని ఉపాసన చేస్తూ ఉన్నాను. ఆయన అద్వయం, ఆయన తప్ప మరొకటి లేదు, ఉన్నదంతా ఆయనే. అద్వయం నిర్మలం, మాయా వికారము లేని లేనటువంటి వాడు. శాంతం, శాంతం అనేది కూడా వికార రాహిత్యాన్ని తెలియజేస్తుంది. త్రిగుణాతీత స్థితి అని అర్థం. అందుకు త్రిగుణాత్మకమైన మాయకు అతీతుడు గనక మాయాతీతం. అజం మహహ రెండు మాటలు చెప్పాడు. అజ అంటే జన్మరహితుడు, ఆది పుట్టుక అనేది ఆయనకి లేదు, అనాది అయినటువంటి వాడు. మహహ అంటే తేజస్వరూపుడు, కేవల తేజస్వరూపుడు. నిరస్త గుణ సంసర్గం, గుణ సంపర్కములేమీ లేనటువంటి మహాశంభుం ఉపాస్మహే. ఆ మహాశంభువును ఉపాసిస్తున్నాను. దేవానామపి చావేద్యం అధ్యేయం యోగినామపి అనధ్యేయంతే వేదజ్ఞైర్ మహాశంభుం పాస్మహి, గొప్ప మాట చెప్తున్నాడు, దేవతలకు కూడా తెలియబడని వాక్ ఇది. ఎందుకంటే నామరూపాలకు అతీతమైన తత్వం కనుక దేవతలకు కూడా తెలియబడడు ఆయన. అధ్యేయం యోగినామపి, యోగులు కూడా ఆయన ధ్యానించడం మహాకష్టం. ఆకాశాన్ని పట్టుకోవడం ఎవరికి సాధ్యమవుతుందండి? అలాంటిది చిదాకాశం, ఆకాశం కంటే సూక్ష్మమైన చిదాకాశం, అంత సుసూక్ష్మమైనటువంటి వాడు గనక అధ్యేయం యోగినామపి, యోగులకు కూడా ధ్యానానికి దొరకని వాడు. అంతేకాదు అనధ్యేయంచ వేదజ్ఞై, వేదవేత్తలు అధ్యయనం చేయలేని వాడు అన్నారు. వేదవేత్తలు వేదాన్ని అధ్యయనం చేయగలరు, కానీ వేద వైద్యమైన పరతత్వాన్ని ఎవరు అధ్యయనం చేయగలరు? అది అధ్యయనానికి కూడా అతీతమైనటువంటిది. అందుకు అనధ్యేయంత వేదజ్ఞై మహాశంభుము పాస్మహే. నసన్నాసం నసదసన్ నద్వయం నద్వయం తథా యస్య తేజ ప్రకాశం తం మహాశంభుము పాస్మహే. ఇది ఒక ఆణిముత్యం లాంటి శ్లోకం అండి. ఈ స్థితిలో నసన్నాసన్ నసదసన్ నద్వయం నద్వయం తథా, ఇది చాలా చిత్రమైన మాట. ఇది ఇందులో రెండు శ్లోకాలు రెండు వాక్యాలు చెప్పేశాడు, కానీ ఋగ్వేదంలో నాసదీయ సూక్తం అని పెద్ద సూక్తం ఉంది, దాని సారాంశం అంతా ఇందులోకి తీసుకొచ్చాడు. ఆ సృష్టికి పూర్వం ఉన్నటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో, ఈ పరమాత్మ స్థితి, అది వర్ణనకు అందదు అన్నాడు. అది సత్తు కాదు, అసత్తు కాదు, సదసత్తు కాదు అన్నాడు. ఏమిటి చిత్రం? సత్ అసత్తు గురించి మనం మొన్ననే కొంచెం చెప్పుకున్నాం. సత్ అసత్ అంటే కార్యము కారణము అని ఒకటి. కార్యకారణాలకు కూడా అతీతుడు ఆయన. కార్యం ఈ జగత్తు, కారణము మూల ప్రకృతి అని చెప్పుకున్నాం. ఈయన జగత్తుకి చెందినవాడు కాడు, దీనికి కారణమైన మూల ప్రకృతికి చెందినవాడు కాడు. చెందినవాడు కాడు అంటే అర్థం ఆయన లేకపోతే రెండు పని చేయవు, కానీ ఆయన వీటికి పరిమితుడు కాడు, ఈ వికారములు ఆయనకి లేవు. అది ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత. ఆయన రెండిటికి అతీతమైనటువంటి వాడు. అందుకే నసన్న చాసన్ శివ ఏవ కేవల, ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని వాక్యం. యదా తమస్తన్నది వాన రాత్రి నసన్న చాసత్ శివ ఏవ కేవల ఉపనిషత్తు చెప్తున్నది. ఆ స్థితి ఎలా ఉంటుందంటే అది తమస్సు కాదు, వెలుగు కాదు అన్నాడు ఇక్కడ. అది చీకటి కాదు, వెలుగు కాదు, పగలు కాదు, రాత్రి కాదు, సత్తు కాదు, అసత్తు కాదు, అది కేవలం శివం అని చెప్పాడండి. ఆ భావం ఇక్కడ చెప్పాడు. ఉపనిషత్తు చెప్పిన ఆ మాట, నాసరీయ సూక్తం చెప్పిన మాట ఇందులో ఉంది. ఇది భారతీయుల వేదాంత విచారణ ఎంత లోతుగా ఉంటుందో ఒక్క మాట చెప్తుంది. ఇది సామాన్యమైన అంశం కాదు. అది పగలు కాదు, రాత్రి కాదుట, వెలుగు కాదుట, చీకటి కాదుట. మనకి వెలుగు లేకపోతే చీకటి తెలుసు, చీకటి లేకపోతే వెలుగు తెలుసు, కానీ వెలుగు చీకట్లకు అవల ఉండేటువంటి ఒక తత్వం గురించి మనకు తెలుసా? ఇది కేవలం వెలుగే, కానీ ఆ వెలుగు మనం లోకంలో చూసే వెలుగు కాదు, ఈ లోకంలో చూసే చీకటి కాదు. ఇది వెలుగు చీకటికి అవల ఉన్నటువంటి తత్వము. దీన్నే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్తు పారే అన్నారు ఇక్కడ. తమసస్తు పారే, తమస్సుకు ఆవలా అన్నారు. ఆ జ్యోతి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సూర్య చంద్ర లేదా అగ్ని, ఈ మూడు రకాల జ్యోతులే మనం చూస్తూ ఉంటాం ఈ జగత్తులో. ఇంతకు తప్ప మనకు జ్యోతి లేదు. మనం చూస్తున్న నక్షత్రాదుల్లో ఉన్న జ్యోతి కూడా ఈ మూడింటికి సంబంధించినదే తప్ప తద్భిన్నమైన జ్యోతి ఈ ప్రపంచంలో లేదు. కానీ ఈ మూడింటికి మూలమైన జ్యోతి అది, కనుక ఈ జ్యోతుల కిందకి అది లెక్క రాదు. దానివల్ల వెలుగుతున్నా ఈ వెలుగు ఆ వెలుగు కాదు, ఈ వెలుగులకి కంటే అది పరమైనటువంటిది. కనుక మనం చూస్తున్న వెలుగు చీకట్లు సృష్టికి సంబంధించినవి, ఆయన సృష్టికి అతీతమైన వెలుగు. దీన్నే గజేంద్రుడు, లోకమ్ములు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబకు పెంజీకటకు అవ్వలా ఎవ్వండే కాకృతి వెలుగు అతని నే సేవింతున్ అన్నాడు. ఇక్కడ విష్ణువాసి కూడా అని కాదు, ఒక తత్వం అదంతే. అది పరతత్వం, అది పరబ్రహ్మతత్వం, దాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నాడు. ఆ పరబ్రహ్మతత్వాన్నే కొందరు విష్ణువుని ఉపాసిస్తారు, కొందరు శివుడిని ఉపాసిస్తారు, కొందరు అమ్మని ఉపాసిస్తారు. అది ఇక్కడ సమన్వయిస్తున్నాడు. నిజంగా ఈ స్తోత్రాన్ని దగ్గర పెట్టుకుని ఏకాంతంలో కూర్చుని మనం ఆలోచనాపూర్వకంగా దీన్ని పరిశోధిస్తే ఈశ్వరతత్వం గురించి మన హిందూ సంస్కృతి ఏం చెప్పిందో అర్థమైపోతుంది. ఇంతకంటే ఇంకేం చెప్పాలండి? ఈ నసన్నాసత్ అనేటువంటి మాటలోనే ఎంత అద్భుతమైన భావాన్ని చెప్పాడో. మనం ఉపాసించే పరదైవం వీటన్నిటికీ అతీతమైనది. అందుకు నసన్నాసన్ నసదసన్ నద్వయం నద్వయం తథా, ఇది అద్వయమైనటువంటిది. అంటే సృష్టిలో మనం చూస్తున్నటువంటిది అంతా ద్వయంతో కూడినదే, ద్వైతభ్రాంతితో కూడినదే. కానీ సత్యం ఏంటి? అద్వైతం అంటే రెండు కానిదే, ఉన్నది ఒక్కటే, కానీ రెండు వలె కనిపిస్తూ ఉన్నది. అంటే బ్రహ్మము వేరు, జీవుడు వేరు అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. కానీ తత్వత ఆలోచిస్తే రెండు ఒక్కటే, దానికి రెండవది మరొకటి లేదు, ఉన్నదంతా ఒక్కటే. ఈ మాట కూడా మనకి ఏకో రుద్ర నా ద్వితీయ యతస్థు అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాటే. యస్య తేజ ప్రకాశంతం మహాశంభుం పాస్మహే, దానినేది ప్రకాశింపజేయలేదు, అది అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. నతత్ర సూర్యోభాతి న చంద్ర తారకం, ఇది ఉపనిషత్తు చెప్పే మాట. ఆ పరతత్వాన్ని సూర్యుడు ప్రకాశింపజేయలేడు, చంద్రుడు ప్రకాశింపజేయలేడు, అగ్ని ప్రకాశింపజేయలేదు. దీన్నే కృష్ణ పరమాత్మ నతద్భాసయితే సూర్య న శశాంకో నపావక యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ అన్నాడు. నా పరంధామం ఎటువంటిదంటే దానికి సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, అగ్ని అక్కర్లేదు. మనకు ఆ మూడు లేకపోతే పని జరగదు. కానీ పరతత్వాన్ని ఏది ప్రకాశింపజేయలేదు, అది స్వయం ప్రకాశము, అది స్వయం ప్రకాశం, అన్నిటినీ ప్రకాశింపజేసేది అంటే కేవల చైతన్య స్వరూపము అని దీని యొక్క, అందుకు తేజ ప్రకాశం అన్నారు. స్వయం వేద్యం స్వసంజాతం స్వయం ప్రభు అనంజనం, తనకి తానే తెలుసు, దాన్ని ఎవరూ తెలుసుకోలేరుట. అదేవిధంగా తనకు తానే కలుగుతుంది. కలుగుతుంది అంటే అర్థం కలిగేది కాదు, అది ఉన్నది. కలిగేది అంటే అర్థం ఒకప్పుడు పుడుతుంది, ఒకప్పుడు పుట్టిందంటే మరొకప్పుడు పోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సృష్టిలో ఏదైనా ఒకప్పుడు ఉంది అంటే మరొకప్పుడు పోతుంది, పుట్టింది అంటే పోతుంది, ఆ లక్షణం అది. కానీ పరతత్వానికి పుట్టడం లేదు, పోవడం లేదు, కనుక అది లేదు. అయితే జగత్తును రక్షించడానికి ఎప్పుడైనా అది కలగచ్చు, అది కలుగుతుంది తప్ప మనం కలిగించలేము, అది గుర్తుపెట్టుకోండి. దానికి అది కలగాలే తప్ప మనం దాన్ని కలిగించలేము. అందుకు స్వయం జాతం, తనంత తానే కలుగుతాడు, తనని తాను ఆవిష్కరించుకుంటాడు, మనం ఆవిష్కరించలేము. అవ్యక్తమైన ఆ తత్వం తనను తానే వ్యక్తపరుచుకుంటుంది తప్ప మనం దాన్ని వ్యక్తము చెయ్యలేము. అందుకు స్వసంజాతం స్వయం ప్రభు, సృష్టి అంతటిగా అది ప్రభువు, కానీ దానికెవరు ప్రభువు లేరు. సృష్టి అంతటిగా అది నియామకుడు, కానీ దానికెవడు పైన నియమించేవాడు లేడండి. అందుకే స్వయం ప్రభుం అనంజనం, అంజనం అంటే పైన పూసే పూత, కాటుక ఇలాంటివి అంటారు, ఆయన అనంజనం. దీన్ని నిరంజనం అని కూడా అంటారు, అంటే దాన్ని కప్పేదేమీ లేదు, అది నిరావరణ తత్వము, మాయా అనేటువంటి కప్పు దానికి లేదండి. అందుకు అనంజనం స్వయమేకాంత నిర్భిన్నం మహాశంభుం పాస్మహే, అది ఏకమైనటువంటి తత్వము. ఇలా చాలా చాలా చెప్తూ దానిని ఎవరెవరు ఎలా అంటున్నారో చెప్తున్నారు చూడండి. సౌరాణాం భాస్కరాకారం బ్రహ్మచ బ్రహ్మవాదినాం సౌగతానాంచ విజ్ఞానం మహాశంభుం పాస్మహే. ఇక్కడ కొంచెం లోతుగా ఆలోచించాలి. సృష్టిలో ఈ జగత్తేమిటి, దీనికి కారణమైనదేమిటి అనే విచారణ అనేక మంది చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలో బుద్ధిజీవులైన వాళ్ళందరూ ఈ విచారణ చేస్తూ ఉంటారు, ఈ ప్రపంచం ఏమిటి, దీనికి కారణమేమిటి అని. దీని గురించి వారి వారి తపస్సు, తపస్సు అంటే ఇక్కడ ఆలోచన, వారి వారి ఆలోచనలో వారి వారి దృక్కోణంలో ఏమి తోచేయో వాటి సిద్ధాంతం చేస్తారు, అంతే కదా. వారు ఒక సిద్ధాంతం చేయగానే అది నచ్చిన వారు ఆ సిద్ధాంతాన్ని అనుసరిస్తారు, అప్పుడు దానికో మతము అని పేరు, అంతే కదా. మతం అంటే ఇంకేముంది, ఈ సృష్టి ఏమిటి, దీనికి కారణం ఏమిటి అనే దాని మీద ఒక్కొక్కరు ఒక్కొక్కరు అభిప్రాయం. మతం అంటే అభిప్రాయం, అభిప్రాయం వాడు ఆలోచనాధారణ బట్టి వస్తుంది. ఒకడు ఆలోచన మరొకటికి నచ్చవచ్చు, నచ్చిన వాడు దాన్ని అనుసరించవచ్చు, ఇలా మతాలు ఏర్పడతాయి. అయితే ఎన్ని మతాలు ఏర్పడినా సమన్వయ సూత్రం ఒకటి ఉందండి, అది చెప్పేది మాత్రం కేవలం భారతీయ హిందూ మతం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఈ సమన్వయాన్ని భారతీయ హిందూ మతం చెప్తుంది, మిగిలిన మతాలన్నీ కూడా మా దేవుణ్ణి సేవించుము నీకు ముక్తి దొరుకును లేకపోతే లేదంటే. మనం అలానో, నువ్వు ఏ మార్గంలో ఉన్నప్పటికీ చేరే తత్వం అదే. మన స్వామి ఏం చెప్పాడు, ఏ యథామాం ప్రపంచంతే తాం తథైవ భయామ్యహం అన్నాడు. వివేకానంద ఇదే మాట తీసుకుని చికాగోలో మొట్టమొదటి చెప్పి ఇతర దేశస్తుని నోళ్లు వెళ్ళబెట్టేలా చేశాడు ఆయన. ఆశ్చర్యపోయారు, ఇలాంటి థాట్ ఒకటి ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. భారతీయ ఋషులకు ఉందండి ఆలోచన, సమన్వయం అనే ఆలోచన భారతీయ ఋషులకు ఉంది. అందుకే ఇప్పటికీ సంస్కృతం మనగలుగుతోంది. ఇలా సమన్వయించినది భారతీయ ఋషులు, మళ్ళీ ఇలా సమన్వయించిన వాడు వేదవ్యాసుడు, ఇలా సమన్వయించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ, మళ్ళీ అలా సమన్వయించిన వారు ఆదిశంకర భగవత్పాదులు వారు. మిగిలిన అందరూ చీల్చిన వాళ్లే తప్ప కలిపిన వాళ్ళు లేరు, కలిపిన వారు శంకర భగవత్పాదులు వారు. అందుకే శంకర భగవత్పాదుల సంప్రదాయంలో ఉన్నవారు సూర్యుణ్ణి ఉపాసిస్తారు, విష్ణువుని ఉపాసిస్తారు, శక్తిని ఉపాసిస్తారు, గణపతిని ఉపాసిస్తారు, సుబ్రహ్మణ్యుని ఉపాసిస్తారు, శివుని ఉపాసిస్తారు. వీరందరూ ఒకే పరతత్వం యొక్క భిన్నమైన వ్యక్తీకరణలని స్పృహ కలిగి ఉంటారు. మిగిలిన ఏ సంప్రదాయాల వారైనా మావాడే తప్ప మిగిలిన వాళ్ళు వద్దు అనేటువంటి గిరిలో ఉన్నవాళ్లే. కనుక ఇప్పుడు చెప్పండి, సమగ్రమైన హైందవ ధర్మానికి ఒక గురువు అని చెప్పుకోవాలంటే శంకర భగవత్పాదుల వారిని తప్ప ఇంకెవరిని చెప్పుకోగలని చెప్పండి. ఆ మహానుభావుడే అందరినీ సమన్వయించాడు. ఆయన అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము మనకు అర్థం కాదు, వదిలేద్దాం, నమస్కారం పెడదాం. కానీ ఆయన చేసిన సమన్వయం ఉందే, అదే కావాలి భారతీయులందరికీ కూడా. ఇప్పుడు కూడా ప్రపంచంలో చెలరేగిపోతున్నటువంటి మత కలహాలకి ఏకైక పరిష్కారం హైందవ మతం యొక్క హృదయం అర్థం అవ్వాలండి. అది అర్థమైతే అన్నిటికీ పరిష్కారం. ఎందుకంటే నీ మతం నీకు గొప్పది, నా మతం నాకు గొప్పది. 10 మంది సమావేశం చేశారట, 10 మంది ఏమిటి 100 మంది సమావేశం చేసి ఏ మతం గొప్పది అని చర్చ చేశారు. వాదనలన్నీ జరిగాయి. చివరికి ఒక్క గొప్పవాడు లేచాడు, లేచి ఒకటే మాట చెప్పాడు, ఏ మతం గొప్పది అంటే ఎవడి మతం వాడికి గొప్పదన్నాడు. ఇంతకంటే గొప్ప సూత్రం మరొకట్లేదండి. ఎవడి మతం వాడికి గొప్పది. సృష్టిలో ఈ సిద్ధాంతం గొప్పది అని తేల్చడానికి ఆయువు సరిపోదు, గుర్తుపెట్టుకుని. ఒక మతం యొక్క గొప్పదనాన్ని తేల్చడానికి ఎంత పరిశోధించాలి, ఎంత శోధించాలి. అందులో హిందూ మతం లాంటి అత్యంత ప్రాచీనమైన, కాలానికి అందరి పరంపరాగతమైన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తోచగలిగే శక్తి ఎవడుకుందండి? దీని గొప్పతనం ఏదో చేతిలో చంకలో పుస్తకం పెట్టుకుని పరిశుద్ధత అని మాట్లాడుతూ మా ప్రభు పరలోకం నుంచి నేను కాపాడును అనేవాడు హిందూ గురించి మాట్లాడడానికి అర్హత ఉండే వాడికి అసలు వాడికి ఏం తెలుసు సంస్కృతి గురించి? వాడు వచ్చి మాట్లాడతాడా, మన నోరు వెళ్ళ పెట్టుకుని అవునేమో ఇది గొప్పదేమో అనుకోవడం ఎంత జ్ఞానం. ఈ సంస్కృతి మహా అమృత సముద్రం. ఇందులో ఒక కరటం పాటి చెయ్యి పరాయి మతాలు గుర్తుపెట్టుకోండి. నేను వాటిని అవమానించలేదు, ఏదో వాళ్ళకి దొరికిన సంతోషిస్తున్నారు, సంతోషం మన మీదకి రావద్దు, అదే కదా మనం చెప్పేదంతా కూడా. అందుకు సర్వమును సమన్వయించగలిగేటువంటిది పరమపావనమైన హైందవ సంస్కృతి. ఇందులో పుట్టడమే ఒక భాగ్యం. సృష్టిలో ఒక స్త్రీ ప్యాంటు వేసుకున్నంత మాత్రాన తన మగవాడు అయిపోదు, అలాగే ఒక మగవాడు చీర కట్టుకుని స్త్రీని స్త్రీని అంటే అయిపోదు, అలాగే ఒక మతంలో పుట్టినవాడు మరో మతం మారినంత మాత్రాన మారిన మతానికి చెందినవాడు కాడు. గుర్తుపెట్టుకుంది సమన్వయం. ఆ సమన్వయ సూత్రం వైదిక మతంలో ఉంది. అందుకే మనం ఇతర మతాల వల్ల ఇక్కడ బతకనిచ్చాం. ఎందువల్ల? సమన్వయం ఉంది కనుక. సహజ స్వాభావికంగా మన మతంలో సమన్వయం ఉంది. కలిసి బ్రతుకుదాం, ఇంకొకరిని బ్రతకనిద్దాం, అదే సంప్రదాయం. అది ఇక్కడ చెప్తున్నాడు. మన ఒక్క సంస్కృతిలోనే బోల్డ్ మతాలు ఉన్నాయండి. హిందూ మతం అనేక మతాల సమన్వయం అనగానే ఎన్నో మతాలు మీలో ఉన్నాయి కదా, మా మతం కూడా మీలో కలుపుకోండి అంటే అది మనం మళ్ళీ ఒప్పుకో, గుర్తుపెట్టుకోండి. వైదికమైనటువంటి దేవతల్ని, వైదికమైన దేవతలు అంటే సూర్యుడు, శివుడు, గణపతి, శక్తి, సుబ్రహ్మణ్యుడు, ఇవన్నీ వైదిక దేవతలు. ఈ వైదిక దేవతల్ని ఒక్కొక్కరు ఇష్టదైవంగా ఆరాధిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం వారి జన్మ సంస్కారములు బట్టి ఏర్పడతాయి. ఎవరు ఎవరిని ఇష్టదైవంగా ఏర్పాటు చేసినా ఒకే పరతత్వం యొక్క స్వరూపాన్ని తెలుస్తూ మిగిలిన దేవతల్ని తన ఇష్టదైవం యొక్క స్వరూపాలు అనే దృష్టి కలిగి వారిని నమస్కరించాలి అన్నారు మన వాళ్ళు. ఇది అసలైన సమన్వయం. ఇది పరాయి మతాల దాడుల నుంచి ఎదుర్కోవడానికి సమన్వయం అవసరమే. అలాగే మన మతంలోని చీలికలు తెస్తూ విష్ణువుని పూజించు శివుణ్ణి వద్దు, శివుణ్ణి పూజించు విష్ణు వద్దు అనే అజ్ఞానులకు కూడా ఇదే సమాధానం. ఆ సమన్వయం అమ్మ లలితమ్మ ఈ గ్రంథంలో మనకిస్తోందండి. ముఖ్యంగా భారతీయ మతంలో సౌరమతమని, గాణాపత్యమని, స్కాందమని, శైవమని, వైష్ణవమని ప్రధానంగా 6 చెప్పబడుతున్న శాక్తేయమని, వీటి షణ్మతములు అని అంటారు. ఈ షణ్మతముల యొక్క సమన్వయం మనకు కావాలి. ఇవి కాక మరికొన్ని విధానాలు ఉన్నాయి మనకి. ఇవి కాక చాలా తర్వాత చాలా పుట్టాయి. కొన్నిట్లో దేవతల స్వరూపమే ఉండదు అసలు. కొందరు ఏమంటారంటే సృష్టికి అంతరికి ప్రకృతి ఒకటి కారణము అని చెప్తారు. ఇంకొకటి మరొకటి చెప్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. ఎవరు ఏది చెప్పినా అదంతా నువ్వే ఓ మహాశంభు అంటున్నారు ఇక్కడ. ఆ సమన్వయం ఇందులో ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. సౌరాణం భాస్కరాకారం బ్రహ్మచ బ్రహ్మవాదిన సౌగతానాంచ విజ్ఞానం మహాశంభు పాస్నహే. సౌరులు అంటే సౌరమతానికి చెందిన వారు భాస్కరుడు అని ఎవరిని ఆరాధిస్తున్నారో, అలాగే బ్రహ్మవాదులు బ్రహ్మము అని దేనిని చెప్తున్నారో, సౌగత మతానికి చెందిన వాళ్ళు విజ్ఞానము అని దేనిని అంటున్నారో, ఆ స్వరూపమైన మహాశంభునుకు నమస్కారము అన్నారు ఇక్కడ. అంటే సౌరులు ఉపాసించే సూర్యుడు ఆ పరశంభువే. ఆ పరతత్వంకి వెళ్ళిపోవాలి మనం. ఆ పరతత్వమే ఇన్ని రూపములుగా ఆరాధింపబడుతున్నది సమన్వయం. అదేవిధంగా పాతంజలానాం శబ్దంచ మహాశంభు పాస్మహే శూన్యం మాధ్యమికానాంచ సాంఖ్యానాం పురుషాత్మకం. సాంఖ్యులు చెప్పే పురుషుడు ఈ మహాశంభువే. అలాగే పాతంజలులు చెప్పే శబ్దబ్రహ్మ. పాతంజలులు అంటే శబ్దబ్రహ్మవాదులు. వాళ్ళు ఏం చెప్తారంటే జగత్తంతరికి ఆధారం శబ్దబ్రహ్మము అని. దాన్ని ఉపాసించే విధానం ఒకటి ఉంది మనకి. వారు చెప్పే శబ్దం ఆయనే. అదేవిధంగా కారణం విశ్వకర్మాణం శైవానాం శివరూపిణం. శైవులు శివుడు అని ఎవరిని ఉపాసిస్తున్నారో ఆ మహాశంభువుకు నమస్కారం. విష్ణుంచ పాంచరాత్రాణం పాంచరాత్ర మతావలంబుకులైన వైష్ణవులు విష్ణువు అని ఉపాసించేది ఆయన్ని. ఈ విధంగా చాలా చాలా చెప్తున్నారు. దయావతాం ధర్మదైవం ఉగ్రాణం చండదైవతం. దయ కలిగినటువంటి వారికి ధర్మరూపుడి అనుగ్రహించేది ఆయన. దయా అనే సుగుణం కలిగిన వారికి ధర్మస్వరూపుడి అనుగ్రహించేది ఆయనే. అలాగే ఉగ్రాణం చండదైవతం ఉగ్రభావంతో ఉన్నవారిని చండస్వరూపుడి వచ్చేది ఆయనే. వాళ్ళకి అలాగా వీళ్ళకి ఇలాగా అనుగ్రహిస్తున్నాడు. అంటే ఏ ధామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యం, ఆ విషయమే చెప్తున్నారు. అలాగే కర్మఠానాం ఉపాసాక్ష్యం బ్రహ్మ మహాసంభు ఉపాసమే, కర్మఠులకి అంటే కర్మ నిష్ఠులైనటువంటి వారికి కర్మఫలప్రదాతగా ఉపాసింపబడుతున్నవాడు ఈతడే. విప్రాణాం అగ్నిలయం వృష్టం యోగవతామపి ప్రతిమాస్తమబుద్ధానాం మహాసింభు ఉపాస్మహే. ఇది ఒక గొప్ప దర్శనం, అంటే ఆలోచన పరంపరకు సంబంధించిన స్తోత్రం ఇది. విప్రాణాం అగ్నిలయం, విప్రులు అన్నప్పుడు ఇక్కడ అగ్నిహోత్ర పరాయణులైన బ్రాహ్మణులు, వారికి అగ్నియందే ఆరాధింపబడతాడు పరమాత్మ. వారు అగ్నియందు ఆరాధిస్తారు పరమాత్మని. అదేవిధంగా యోగులు ఎక్కడ ఆరాధిస్తారంటే హృస్థం హృదయంలో ఆరాధిస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట. అగ్నిహోత్ర ఆరాధకులైనటువంటి విప్రులు అగ్నిహోత్రమందు పరమాత్మను ఆరాధిస్తున్నారు. అంతర్ముఖులై అంతర్దృష్టి కలిగినటువంటి యోగులు హృదయంలో ఆయన్ని ఆరాధిస్తున్నారు. ఈ రెండు చెయ్యలేనటువంటి వాళ్ళు అబుద్ధులు, జ్ఞానం లేనటువంటి మందబుద్ధులు. వాళ్ళు ఎక్కడ ఆరాధిస్తారంటే ప్రతిమస్థం, వాళ్ళ ప్రతిమలు ఎందు ఆరాధిస్తారంతే అని చెప్తున్నాడు. ఎంత చక్కటి సమన్వయమో చూడండి. విప్రులు అగ్నియందు, యోగులు హృదయమునందు ఎవరిని ఆరాధిస్తున్నారో వారినే. బుద్ధి అంతగా ఎదగని సాధనా స్థాయిలో ఉన్నటువంటి వారు ప్రతిమలు ఎందు ఆరాధిస్తున్నారు. ప్రతిమస్థం అబుద్ధీనాం మహాశంభు ఉపాస్మహే. అంటే ప్రతిమారాధన కూడా గొప్పదే, కానీ హృదయంలో చూడగలగడం ఇంకా గొప్పది, లేదా అగ్నిహోత్రం నుండి ఆరాధించడం గొప్పది. దైవాన్ని ఆరాధించడానికి ఉపాసన అని అంటారు. ఉపాసన దానికి ఆలంబన కావాలి. ఆలంబన లేని ఉపాసన ఎలా అవుతుంది? ఏమిటి ఆలంబన? ఇక్కడ తెలుసుకోండి, భగవంతుడైనటువంటి దానికి నిజానికి అదొక తత్వం అది. ఏ ఈశ్వర స్వరూపాన్ని మీరు ఆరాధించారో అదొక తత్వం అది. ఆ తత్వాన్ని మీరు వివిధముల యందు ఆలంబనగా తీసుకుని ఆరాధించారు. ఉదాహరణకు మీ అగ్ని అనేది కావాలి. అగ్ని కావాలి అంటే అడుగుతారు ఎవరినైనా నిప్పు పోయ్యా అని, వాడు వెంటనే కర్రని మండించి తీసుకొస్తాడు. తెచ్చినప్పుడు నీ కర్ర వాడు తెమ్మన్నాడు, నిప్పు తెమ్మన్నాను కదా అంటే వాడు ఏం చేస్తాడండి? కర్ర లేకుండా నిప్పు వస్తుందా? కర్ర కర్రలేదు, నిప్పు కావాలి నిజమే, కానీ కర్ర అనే ఆధారం లేకుండా నిప్పుని ఎక్కడి నుంచి తేగడు వాడు? అలాగే మనకి ఒక ఆలంబన లేకుండా పరమాత్మ తత్వాన్ని ఉపాసించడం కూడా కష్టమే. ఇది అర్థం చేసుకోవాల్సిన అంశం. అందుకు భగవంతుడు ఆరాధించవలసిన చోట్లు చెప్తాడు, మీరు సాధన చేయవచ్చు. భగవంతుడు అనగానే మీరు ఈశ్వరుని దండం పెట్టండి అయితే వెళ్ళొస్తానండి, ఎక్కడికి మా ఇంట్లో ఉన్న దేవుడి గదిలో ఉన్న దేవుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి దండం పెడతాను. అంతటి పరిమితం అయిపోకూడదు మనం. అక్కడ ఉంటాడంటే నిజమే, కానీ అక్కడే ఉంటాడని మాత్రం అనుకోకూడదు. బుద్ధిని మన సాధనని ఎలా విస్తారం చేసుకోవాలో స్వామి చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటంటే ఈశ్వరుణ్ణి ధ్యానించవలసిన చోట్లు, ఒకటి సూర్యమండలం. సూర్యమండలంలో భగవంతుడిని ధ్యానించడం, మీకు ఎవరు ఇష్టదైవమో ఆ ఇష్టదైవాన్ని సూర్యుల్లో ఆరాధించాలి. ఆ స్నానం చేసి సూర్యమండలాన్ని చూసి మన ఇష్టదైవాన్ని ఆరాధించాలి. శివుడు అవనేయండి, విష్ణు అవనేయండి, లేదా అమ్మ అవనేయండి. భానుమండలం వచ్చేస్తా భైరవి భగవానం. రెండవది చంద్రమండలం. ఒక్కొక్క మండలంలో ఆరాధించేటప్పుడు ఒక్కొక్క ప్రయోజనం చెప్పారండి. సూర్యమండలంలో ఆరాధించినప్పుడు బుద్ధి నిరసన ఏర్పాటు చేస్తాడు. చంద్రమండలంలో ఆరాధించేటప్పుడు మనస్సుకి కావలసిన ప్రసన్నత ప్రశాంతత ఇస్తాడు. చంద్రమండలంలో భగవంతుని ఆరాధించడం అయితే ఇందులో ఏదో ఒకటి చేయమని కాదు, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. మీ ఇష్టదైవాన్ని సూర్యమండలంలో ఆరాధించడం సాధన చేయండి. అమ్మ అయితే భానుమండల మధ్యస్థ, అలాగే చంద్రమండల మధ్యగా నామం కూడా ఉంది. ఈ ప్రత్యేకించి ఇవాళ ప్రస్తావించడానికి కారణం ఏంటంటే పూర్ణిమ నాడు నిండు చంద్రుడు ఉంటాడు. ఆ నిండు చంద్రుల్లో కానీ లలితాంబని ధ్యానం చేస్తే ఒక ఫలితం ఉంది. అది మనోవికారాలన్నిటి కూడా నియమించి శాంతిని ప్రసాదిస్తుంది. అందుకే ఆ చంద్రమండలంలో ధ్యానం చేసినప్పుడు మన సహస్రార చంద్రమండలానికి అమ్మ చరణ కమలాలకు అనుబంధం ఏర్పడుతుంది. ఆ సమయంలో ఇన్ని రహస్యాలు ఉన్నాయి. అందుకే ఉపాసనా విశేషాలు ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తున్నాడు. దాన్ని మీకు అన్ని శ్లోకాలను చదవకుండా సారాంశం తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. కనుక సూర్యమండల చంద్రమండల, రెండవది హృదయమండల, మూడవది హృదయంలో ధ్యానించాలి. ఇవేమైనా హృదయంతో పని. సూర్యుల్లో ధ్యానించాలన్నా మనస్సులో అక్కడ సూర్యమండలం అమ్మని తలంచుకోవాలి కదా. కనుక మనస్సు అనుసం ధ్యానించాలి. కొందరు ఇదే ప్రతీకల అవసరం లేకుండా హృదయంలోనే పరమాత్మను చూసి ఆనందిస్తారు. అది చేయగలిగితే అది మంచిదే. ఇక ప్రతీకలు ఎందు ఆరాధించట. ప్రతీకలు అన్నప్పుడు మళ్ళీ ప్రతీకల్లో నానా రకాలు ఉన్నాయి. ఆకృతిగా అవయవాలుగా చెక్కిన విగ్రహాలు ఒకటి, లేదా లింగాదులు చిహ్నములు. ఇప్పుడు విష్ణువు అంటే సాలగ్రామశిల, అక్కడ ఏదైనా రూపం ఉందండి. నృసింహ సాలగ్రామం ఉంటాడు, అందులో మీసాలు కళ్ళు ఏవి కనబడవు, కానీ నరసింహ సాలగ్రామం అంతే. అక్కడ ఏం రూపం ఉందా చూడండి. మన విగ్రహారాధకులు అనే వాళ్ళకి ఇవన్నీ పాఠాలు చెప్పాలి మనం. మన విగ్రహారాధకులం కాం, మన తత్వారాధకులం. అదొక ఆలంబన. అలాగే శివలింగం, దానికి ఏ రూపం ఉంది అక్కడ? అక్కడ మనకి నిరాకార తత్వాన్నే మనం తత్వాన్ని ఉపాసన చేస్తున్నాం. ఈ ప్రతీకలు కొన్ని చోట్ల విగ్రహం చెక్కడు, ఆ తర్వాత స్థితి, దాని అందు అందులో కూడా పరమాత్మ తప్పకుండా ఆవిష్కరింపబడి ఉంటాడు. కనుక విగ్రహానికి ఒక శాస్త్రం ఉంది, ఏ విగ్రహం ఎలా చెక్కాలో అని. కనుక ఆ విధమైన విగ్రహములు ఎందు, ఇంకొకటి యంత్రములు ఎందు ఆరాధించుట, ఇది ఒకటి. ఇంకొకటి శబ్దమునందు ఆరాధించుట, ఇది గుర్తుపెట్టుకోండి. శబ్దమునందు ఆరాధించుట అంటే మీరు అమ్మ నామం అనేటప్పుడు ఏదో నామాలు అంటున్నాం కనుక అమ్మవారు వస్తారని కాదు, నామమే అమ్మ యొక్క రూపము అని తెలుసుకోండి. ఇది చాలా ముఖ్యమైన అంశము. అమ్మ నామం, అమ్మ మంత్రం, మంత్రం అవనీయండి, నామం అవనీయండి. మీరు ఏ మంత్రాన్ని జపిస్తున్నారు, ఏ నామాన్ని అంటున్నారో, ఆ నామము ఆ మంత్రమే అమ్మ యొక్క శబ్ద రూపము, ఇది తెలుసుకోవాలి. అమ్మ ధరించిన శబ్దరూపమే నామం. అందుకే నామం అంటే ఒట్టి అక్షరం కాదు, అమ్మ యొక్క చైతన్యమయమైన స్వరూపం. ఆ స్పృహతో జపం చేసినా ధ్యానం చేసినా సిద్ధి వెంటనే లభిస్తుంది. అందుకే మహానుభావుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అమ్మవారి గురించి చెప్తూ ఒక మాట చెప్తారు, అర్చన కాలే రూపగత, సంస్తుతి కాలే శబ్దగత, చింతన కాలే చిత్తగత, తత్వ విచారే సర్వగత అన్నది. ఎంత గొప్ప భాగం చెప్పాడు చూడండి. అర్చన చేసేటప్పుడు రూపంలో ఉంటుంది అమ్మవారు. నువ్వు అర్చన చేసేటప్పుడు ఎదురుకుంటావు, బింబం పెడతావు, విగ్రహం పెడతావు, లేదా యంత్రం పెడతావు, అప్పుడు ఆ రూపంలో కొట్టు కూర్చుంటుంది అమ్మ. ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తుందండి అమ్మ, ఎందుకంటే అంతటా ఉంది కనుక. అర్చన కాలే రూపగత, అర్చన చేసేటప్పుడు ఎక్కడుంది, రూపంలో వచ్చి కూర్చుంది. అప్పుడు అమ్మకి నువ్వు ఆరాధన చేస్తున్నావు, సమర్పించేవన్నీ అమ్మ అందుకుంటుంది. సంస్తుతి కాలే శబ్దగత, నువ్వు స్తోత్రం చేసేటప్పుడు నీ శబ్దంలో అమ్మ ఉంది. ఆ స్పృహ తెలిస్తే స్తోత్రం చదివేటప్పుడు మనకు ఆనందం కలుగుతుంది, అమ్ముంది అక్కడ. సంస్తుతి కాలే శబ్దగత, చింతన కాలే చిత్తగత, నువ్వు అమ్మ గురించి ఆలోచన చేసేటప్పుడు నీ చిత్తంలో అమ్ముంది. తత్వ విచారే, తత్వ విచారణ చేసినప్పుడు సర్వగత, సర్వమావై ఉంది. ఎంత చక్కగా సంబంధించారు చూశారండి, ఆ తత్వమే ఇక్కడ చెప్పబడుతుంది. ఆ పరతత్వమైన పరమేశ్వరుడు మహాశంభువు ఇలా అనేక విధములుగా ఆరాధింపబడుతున్నాడు. విప్రుడు అగ్నియందు ఆరాధిస్తున్నారు, యోగులు హృదయమునందు ఆరాధిస్తున్నారు, బుద్ధి పక్వము చెందని వారు ప్రతిమల యందు ఆరాధిస్తున్నారు. ఇలా ఎవరైనా ఎవరిని ఆరాధిస్తున్నారు, ఆయన్నే. సర్వేషామాది భూతంచ స్వయమాది వివర్జితం, అన్నిటికీ ఆది ఆయన, ఆయనకి ఆది లేదు, అది చెప్తున్నాడు ఇక్కడ. ఆయన అన్నిటికీ కారణం కానీ ఆయనకి కారణం లేదుట, అకారణుడు ఆయన, ఆయనకి కారణం లేదు. సర్వాంతంచ స్వతోనంతం మహాసంభూపాస్మహే, అన్నిటికీ అంతము చేయవాడైనా ఆయనకి అంతము లేదు, ఆయన అనంతుడు, అన్నిటికీ అంతము చేయవాడైన. అలాంటి స్వామి, స్వామి తమ్ నదృశ్యోసి సర్వేషాం నధ్యేయోసి మహేశ్వరా, ఓ మహేశ్వర నువ్వు అందరికీ కనబడవు, కనబడిని నిన్ను ఎలాగని ధ్యానిస్తావు, ధ్యానానికి దొరకని వాడివి, కనబడిన వాడివి. అలాంటి నిన్ను మేము మా ప్రార్థనలతో ఆవిష్కరించుకుంటాం అది అంటున్నారు ఇక్కడ. మనం ప్రార్థన చేసి పిలిస్తే రూపం లేనివాడు రూపం ధరిస్తాడు. ఆయన రూపం లేనివాడు కావచ్చు కానీ రూపం ధరించలేనివాడు కాడు. ఇది తెలుసుకోండి, పాయింట్ చాలా ముఖ్యం. భగవంతుడు సాకారుడా నిరాకారుడా అంటే ఆయన తత్వత నిరాకారుడు కానీ సాకారుడుగా కాలేని అసమర్థుడు కాడా ఆయన. భక్తుల కోసం ఏ ఆకారమైనా ధరించగలవాడు. అందుకే బ్రహ్మజ్యోతి స్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం, ఆయన అసలు బ్రహ్మజ్యోతి స్వరూపుడు, కానీ భక్తులను అనుగ్రహించడానికి విగ్రహం ధరిస్తాడు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన, ఉపాసకులను అనుగ్రహించడానికే పరమాత్మ తనని తాను సగుణ సాకార స్వరూపంగా వ్యక్తీకరించుకుంటాడు. అందుకు వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడి నుంచి శ్లోకంలో చక్షుషాం న పదం భవ అంటారు. చక్షుషాం నహ పదం భవ అంటే మా కళ్ళకి కనిపించవయ్యా అని అంటున్నారు. స్వామి ఉన్నాడు, ఉన్నాడు ఒప్పుకుంటాం, కానీ మా కంటికి కనబడవయ్యా అని ప్రార్థిస్తున్నారు. మనసారా ప్రార్థిస్తే కంటికి అందని వాడు కంటికి కనబడతాడు అది ఇక్కడ రుజువు చేస్తున్నాడు స్వామి. అందుకు వాళ్ళు ప్రార్థిస్తున్నారు, అస్మజ్జీవాతు సంసిద్ధ్యై చక్షుషాం పదం భవ, మా ప్రాణరక్షణ కోసం, మా ఉనికిని రక్షించడం కోసం నువ్వు మా కంటికి కనిపించు. విపరీత సమాచారై దుష్టై భండారి దానవై బాధితాస్మో మహాశంభో చక్షుషాం పదం భవ. ఇది ఆర్తితో హృదయ సమర్పణతో అమాయకంగా చేసే ప్రార్థన. ఓ పరమాత్మ, దుష్టులైన భండాసురుడు మొదలైన వారి చేత బాధితులైన మమ్మల్ని రక్షించడానికై మా కళ్ళకి కనిపించవయ్యా. దుర్బలాస్మో విభగ్నాస్మో నీరసాస్మశ్చ శంకరా, ఏ దేవతలకి శక్తి లేదు కదా ఆ సమయంలో, దుర్బలులమై ఉన్నాం, మా ఆశలు భగ్నములై ఉన్నాయి, నీరసులమై ఉన్నాం, అస్మాన్ ఉద్ధర కారుణ్యాత్, పరమేశ్వర నీ కారుణ్యంతో మమ్మల్ని ఉద్ధరించడానికై చక్షుషాం న పదం భవ, మా కంటికి కనబడవయ్యా అని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ చివరికి ఏమంటున్నారంటే, యది నో రక్షతి భవాన్ భక్తాన్ అస్మాన్ ప్రార్థితాన్ తమైవ హి యశోహానిహి చక్షుషాం న పదం భవ. బతిమాలి బతిమాలి బెదిరించడం దాకెళ్ళారండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నువ్వు మమ్మల్ని కాపాడు, కాపాడకపోతే నీ కీర్తి దెబ్బతింటుంది అన్నారు. ఇది మరీ నువ్వు స్వామి కీర్తి దెబ్బతింటుంది, ఎందుకంటే ఆయనకు కీర్తి ఉంది. ఏమని? శరణాగత వత్సలుడు, భక్తవత్సలుడు అని. నిన్ను శరణ వేడి మేము ప్రార్థిస్తూ ఉంటే నువ్వు కంటికి కనబడలేదనుకో, భక్తులు మొరలు పెట్టినా వినడు అని అపకీర్తి నీకు వస్తుంది, నీకు ఇంతవరకు ఉన్న కీర్తి పోతుంది. రుద్ర నమ్మకంలో మంత్రం ఉంటుంది, గిరిత్ర అనే దానిలో సంబోధన ఉంటుంది. శివాం గిరిత్రతాంకురు మా హింసి పురుషం జగత్, గిరిత్ర అనే మాట దానికి వ్యాఖ్యాతలు ఏమని అర్థం రాశారంటే, గిరి అంటే వాక్కు అని అర్థం, గిరిత్ర అంటే వాక్కునందున్నవాడు అని. అంతకుముందే గిరిష అని ఒక మాట వస్తుంది, గిరిష గిరిత్ర రెండు కూడా ఒకటే అర్థం, వాక్కునందున్నవాడు. మొదటిదానికి ఏమర్థం చెప్పారంటే, వాక్ అంటే వేదములు, వేదములు ఎందు ప్రతిపాదింపబడిన వాడు కనుక గిరిష. గిరిత్ర అంటే వాక్కునందున్నవాడు అంటే మాటకు కట్టుబడిన వాడు అని అర్థం చెప్పారు. మాటకు కట్టుబడ్డట ఏమిటాయన అంటే, నా భక్తుడు చెడడు అని ఆయన మాట ఇచ్చాడు, మరి ఆ మాట నిలబెట్టుకోవద్దు అమ్మవారితో. అందుకే భక్తులు చివరికి డిమాండ్ చేస్తారు ఏమని, తవ ప్రతిజ్ఞ మద్భక్తాహ ననశ్యంతి ఇత్యపి క్వచిత్ ఇది సంచించ సంచించ ప్రాణాన్ సంధారయామ్యహం. అమ్మా నీ ప్రతిజ్ఞ ఏమిటంటే నా భక్తుడు ఇప్పుడు నశించిపోడు అని ప్రతిజ్ఞ చెప్పాను. అది తలంచుకుని తలంచుకుని నేను బ్రతుకుతున్నానమ్మా అన్నాడు. ఎంత గొప్ప మాట అండి, నా భక్తుడు నశించడని పరమాత్మ మాటిచ్చాడు. పరమాత్మ ఏ రూపంలో వచ్చినా మాటిచ్చాడండి, శివునిగా మాటిచ్చాడు, అమ్మగా ఆ మాట ఇచ్చాడు, కృష్ణ పరమాత్మగా ఆ మాట ఇచ్చాడు. నమే భక్త ప్రణశ్యతి భగవద్గీతలో స్వామి చెప్పాడు, నా భక్తుడు నశించాడు చాలదు. అన్నమయ్య ఇదే మాట చెప్పాడు, ఏ పురాణములు ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆ స్వామి పాదాలు పట్టుకున్నవాడు చెడడు, నశించడు. ఇప్పుడు మాకంటే నువ్వు కనబడకపోతే ఈ మాటలన్నీ అబద్ధమైపోయి నీకు అపకీర్తి వస్తుంది స్వామి అన్నాడు. అందుకు మా కోసం కాదు కానీ నీ కీర్తిని కాపాడుకోవడానికి కనబడు. ఇది కూడా ఒక చమత్కారం అండి. అందుకే పూని నా వల్లనే కీర్తి పొందేవు నీవు అన్నాడు అన్నమయ్య. ఎందుకు? నీకు అపకీర్తి రాకుండా తొందరగా కాపాడుకో, అలా స్వామి అనుగ్రహించు. ఏది నోరక్షతి భవాన్ భక్తాన్ అస్మాన్ పదార్థితాన్ తమైవిహి యశోహాని చక్షుషాన్న పదం భవ ఇత్యేవం. ఇది స్తోత్రం పూర్తయిపోయింది. నేను స్తోత్రం అంతా వ్యాఖ్యానించకపోయినా ముఖ్యమైన వాటిని విడిచిపెట్టలేదు. అలాగని విడిచిపెట్టినవన్నీ ముఖ్యం కావని అర్థం కాదు, సమయం చాలదని ఇక్కడ సారం మాత్రం చెప్పడం జరిగింది. ఇత్యేవం విష్ణునాధత్రాచేంద్రేణ కృతస్తుతి ఆవిర్భూవ భగవాన్. ఈ విధంగా విష్ణునా ధాత్రాచ ఇంద్రేణ, విష్ణువు బ్రహ్మదేవుడు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కలిసి స్తోత్రించగానే ఆవిర్భూవ భగవాన్, భగవానుడైన మహాశంభువు ఆవిర్భవించేట. ఎలా ఆవిర్భవించాడంటే పరాశక్త్యా నిషేవిత, పరాశక్తితో పాటు ఆవిర్భవించేట. ఈ ఆవిర్భవించిన మహాశంభువునే పరశంభు అని అంటారు, ఆ తల్లిని పరా అని అంటారు. పర పరశంభు ఈ స్వరూపాలు బ్రహ్మాండాలు కావాల ప్రకాశించే పర పరశుభు. దీని గురించి సౌందర్యంగా కూడా శంకర భగవత్పాద వారు చాలా చక్కటి మాట చెప్పారు. దుర్వాసో మహాముని పరశుభు మహిమ్న స్థుతి అనే దానిలో చాలా విశేషాలు చెప్పాడు. కానీ మొత్తానికి ఆ తల్లితో వచ్చేట, ఆ వచ్చిన స్వరూపం ఎలా ఉంది ఇక్కడ వర్ణిస్తున్నాడు. నిరాకారుడు సాకారుడయ్యాడు, ఆ సాకార రూపం ఎలా ఉన్నదో చెప్తున్నారు. కాలమేఘ సమచ్ఛాయ కంఠ శూల కపాల భృత్, కాలమేఘ సమచ్ఛాయ కంఠ, నీలమేఘం లాంటి కంఠంతో ఉన్నాడట, అంటే నీలకంఠుడు. ఆ నీలకంఠుడై ఉన్నాడు, ఒక చేత్తో శూలం పట్టుకున్నాడు, మరొక చేత్తో కపాలం పట్టుకున్నాడట. శూలం ఎందుకు పట్టుకున్నాడు, కపాలం ఎందుకు పట్టుకున్నాడు, నీలకంఠ ఎందుకు పట్టుకున్నాడు, దీనిలో చాలా తత్వం ఉందండి. భగవంతుడు ఏం పట్టుకున్నా దాని ఒక తత్వం చెప్తాడు, అది మనం తెలుసుకుంటే బాగుపడిపోతాం. అందులో ఈ స్వరూపాన్ని ధ్యానించడం చాలా మంచిది. ఉపనిషత్తు చెప్తుంది, ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమస పరస్తాత్తని కవిల్యోపనిషత్తు చెప్తున్న మాట. ఉమా సహాయుడై నీలకంఠుడై త్రిలోచనుడైన పరమేశ్వరుని ధ్యానించితే మోక్షాన్ని పొందుతారు అని ఇక్కడ చెప్తున్నారు. శూలం మూడు శూలం అనేది త్రిశూలం. ఈ మూడు శూలాలు దేనికి సంకేతం అంటే అది స్వామి చేతిలో ఉంది. దీని అర్థం ఏంటంటే సృష్టి స్థితి లయ సత్వ రజస్తము వీటన్నిటినీ, అలాగే ముజ్జగాలు వీటన్నిటినీ నియంత్రించడం నా చేతిలో పని అని చెప్పడంట. అందుకు పట్టుకున్నట్టు త్రిశూలం, వీటిని నేనే నియమిస్తున్నా పట్టుకున్నట్ట. ఇక కపాలం పుర్రే, అదే పుర్రె పట్టుకున్నాడు ఏంటంటే అసహ్యంగా అంటాం మనం, ఆ పుర్రెతోనే అంటున్నాం మనం. ఆ మాట గుర్తుపెట్టుకో, పుర్రంటే అసహ్యం అన్నమాట, పుర్రెన్ను వాడే అంటున్నాడు. అందరికి పుర్రెందా లేదు చెప్పండి, ఉన్నది పుర్రే. నీ పుర్రెతో మాట్లాడంటే కోపం వస్తుంది కానీ పుర్రెతోనే మాట్లాడుతుంది. అందంగా ముఖం అంటాం కానీ పుర్రే. అందుకే సతీదేవి దగ్గర దక్షుడు నింద చేస్తూ ఎముకలు వేసుకున్నవాడు పుర్రెలు వేసుకున్నవాడు వాడికి దేవుడా అంటే ఒక మాట అంటుంది. పుర్రెలు ఎముకలు లేని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అంటుంది. ఇక్కడ గొప్ప మాట అంటుంది, పుర్రెలు ఎముకలు ఉన్న నీ దేహం నీకు అందంగా కనబడడానికి ఏ చైతన్యం కారణమో అదే శివుడు అది అర్థం చేసుకోండి. అందుకు దానివల్ల పుర్రే ఎముక కూడా అందంగా కనబడుతుంది. అందువల్ల చైతన్యం ఉండడం వల్ల, చైతన్యం తీసేస్తే పుర్రే ఎముక అన్ని అసహ్యమే. చైతన్యం ఉండడం వల్ల అందం. ఇప్పుడు ఎన్ని పుర్రెలు తల్లూపుతున్నాయి, ఎన్ని పుర్రెలు కురుకుతున్నాయి ఇక్కడ. ఆ పుర్రెల్లో చైతన్యం ఉంది కనుక పక్కన కూర్చోబెట్టుకున్నాం. చైతన్యం లేకపోతే చలో శ్మశానం అంతే కదా, పంపిస్తాం అక్కడికి. కనుక చైతన్యం ఉన్నంతకాలమే పుర్రెలకు కూడా అందం. కనుక పుర్రెలకు అలంకారం ఇచ్చినవాడు శివుడు. అందుకే పుర్రెల్నే ధరించాడు అంటే చైతన్యమే పుర్రెల్ని ధరిస్తోంది, ఇది తెలుసుకోవాలి. అందులో కపాలం చాలా ముఖ్యమండి. శివుడు చేతులు పట్టుకున్నట్ట కపాలం. కపాలం అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. గాయత్రి మాత చేతులు కపాలం ఉంది, అది శివస్వరూపం గాయత్రి. సంపూర్ణంగా పంచముఖాలు మూడు కళ్ళు శివతత్వాన్ని చెప్తూ ఉంటాయి. అందులో కపాలం అనే దానికి రెండు అర్థాలు. ఒకటి యజ్ఞపాత్ర అని అర్థం వైదిక భాషలో. కనుక యజ్ఞపాత్రను పట్టుకున్నాడంటే యజ్ఞతత్వం ఆయన, అదొక అర్థం. ఇది పోని ఈ కపాలమే అనుకున్నా ఒప్పుకుందాం. కపాలం అంటే జ్ఞాన ఇంద్రియ స్థానం, జ్ఞానేంద్రియ స్థానం. ఆలోచనలు పుట్టేది కపాలంలోనే, సంకల్పాలు పుట్టేది కపాలంలోనే, చూపు చెవి ఇత్యాదులన్నీ కపాలంలోనే. నీ సాధనకి అవసరమైనది కపాలమే అంతే కదా. ఇలాంటి కపాలంలో వ్యాపించిన జ్ఞానరూప చైతన్యమే పరమేశ్వరుడు. అందుకు ఈశ్వరుడు అందరి కపాలని ధరిస్తున్నాడు కనుక మనందరం సాగుతున్నాం. అది కపాలధారంలో ఉన్న పరమార్థం, ఇది తెలుసుకోవాలి. ఇక నీలకంఠుడు కరుణా కరుణకి సంకేతం ఆయన. విషాన్ని నిగ్రహించిన స్వామి గనక నీలకంఠుడు. ఈ స్వరూపంతో పాటు తత్వం కూడా మనం వ్యక్తం చేసుకున్నాం. ఈ విధంగా స్వామి ఇక్కడ భాషించాడు. ద్విభుజశ్చ రెండు చేతులతో ఉన్నట్ట, త్రినేత్రశ్చ మూడు కళ్ళవాడు, స్మయమాన ముఖాంబుజ చిరునవ్వుతో భాషిస్తున్నాడు పరమేశ్వరుడు. ఆయన ప్రక్కన ఉన్నది తల్లి పరాశక్తి. ఆ తల్లి ఎలా ఉందంటే చంద్రాభ, చంద్రాభ చంద్రుని వంటి వెలుగులు వెదజల్లుతుంది అండి. తెల్లని కాంతులతో మెరిసిపోతుంది ఆ తల్లి. ఆ తల్లినే శారదా పరమేశ్వరిగా భావించాలి. మీరు ఎవరొక శారద అంటే ఈ తల్లి, ఈ తల్లే శారద. ఎందుకంటే చూడండి వర్ణనంతా చూడండి ఎలా ఉందో. చంద్రవత్ శీతలాకృతి, చంద్రుని వలె తెల్లని చల్లని రూపంట ఆ తల్లిది పరాశక్తి. ఎందుకంటే ఆవిడ బ్రహ్మ విద్య, ఇది పరబ్రహ్మ. బ్రహ్మ విద్యా స్వరూపానికే శారద అని పేరు. ఇది బ్రహ్మ విద్యా స్వరూపం. వర్ణన చూడండి ఎలా ఉందో ఇక్కడ పరాశక్తికి. అక్షస్ర పుస్తక ధర, ఆమె చేతిలో ఏముందంటే అక్షమాల పుస్తకము ఉంది. దీన్ని బట్టి తెలుస్తున్నది. తైర్ దేవైరవలోకిత, ఆ తల్లిని దేవతలు చూశారు, ఆ తల్లిని తండ్రిని వీరిద్దరిని చూశారట. వీరు పరాశంభు పరాశక్తి అని చెప్పబడుతున్నది. పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ అని ఉపనిషత్తులు వర్ణించిన పరాశక్తి. పరమేశ్వరుని యొక్క శక్తి. ఆ ఉభయుల్ని దర్శించారు. వీళ్ళు ఎవరంటే సర్వేషా మూలభూతౌ, సర్వ జగత్తికి మూలభూతములైన ఇద్దరు. తౌ దంపతీ కరుణాకరౌ, ఆ దంపతులు దయామయులైన వారిని చూశారు. పరా మహాశంభునాథ వదాత దర్శనోత్సవం, ఆ పర శంభునాథ వీరి ఇద్దరు దంపతులు కూడా దర్శనోత్సవం చూపులకి ఆనందం కలిగిస్తూ గోచరించారు. ఇది ఈ స్వరూపాన్ని మనం ధ్యానించాలి. ఇంతవరకు నేను వర్ణించానంటే మీరు ధ్యానాని కోసం చెప్పడం జరిగింది. ఇక్కడ అమ్మ అక్కడే ఉంది. మళ్ళీ అమ్మ రావాలంటున్నాడు ఆయన. అక్కడున్న అమ్మ మళ్ళీ రావాలేంటండి అంటే అర్థం వీళ్ళు సాధనతో ఆ తల్లిని ఆవిష్కరించుకోవాలి అది చెప్పడం. అందుకు ఇప్పుడు ఏంటంటాడంటే మహాశంభువు ఏం చెప్పబోతున్నాడో విందాం. మహాశంభువు దేవతలతో అంటున్నాడు. ఎలా అంటున్నాడు? మహాశంభుశ్చతానాహ స్మిత పుల్ల ముఖాంబుజ చిరునవ్వు నవ్వుతూ అంటున్నట్టు శివుడు. విశ్వరాగమనం జానే విష్మాన్ జానే పరార్థితాన్, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. శత్రువుల చేత బాధపడి మీరు వచ్చారు. చూడండి ప్రళయాలు మూడు రకాలుగా ఉంటాయి. శివుడు చెప్తున్నాడు ప్రళయం త్రివిధ ప్రోక్తో జగదండస్య సుబ్రత. ప్రళయ త్రివిధ, ప్రళయం మూడు విధములు. ఒకటి మహాప్రళయం, ఇంకొకటి అవాంతర ప్రళయం, ఇంకొకటి కామ ప్రళయం. మూడు రకాలు అని చెప్తున్నాడు ఇక్కడ. మహాప్రళయ నామ నామాద్య కామ ప్రళయ ఏవచ అవాంతరశ్చ ప్రళయో నిత్యమావర్తతే త్రికం. ఈ మూడు ప్రళయాలు జరుగుతూ ఉంటాయి లోకంలో. అవాంతర ప్రళయము అంటే బ్రహ్మదేవుడికి ఒక కల్పం పూర్తయిపోయిన తర్వాత వచ్చేది అవాంతర ప్రళయం. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి బ్రహ్మదేవుడు మళ్ళీ సృష్టి ప్రారంభిస్తారు. ఇలాగ ఒక సృష్టికి ఒక సృష్టికి మధ్య ఏర్పడేది అవాంతర ప్రళయము. ఇంకొకటి మహాప్రళయం. మహాప్రళయం అంటే ఆ బ్రహ్మగారికి కూడా మొత్తం నూరు కల్పాలు పూర్తయిపోతాయి, ఆయన ఆయువు పూర్తయిపోతుంది. అప్పుడు ఆయన లోపలికి లాక్కునేది లాక్కోవడం కూడా జరుగుతుంది. దాని పేరు మహాప్రళయం. ఒక మూడవది కామప్రళయం. కామప్రళయము అన్నప్పుడు సృష్టి నిర్వహణ కోసం ఏ ధర్మబద్ధమైన కామం ఉందో అది దెబ్బతినడం. అది దెబ్బతింటే ప్రమాదం. అదే మనకి రాక్షసులు చేసేటువంటి ధర్మక్షోభ ఇవన్నీ కూడా అది. ఆ ఇందులో మొదటి అవాంతర ప్రళయం నుంచి ఈ జగతిని కాపాడేవాడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. అవాంతర ప్రళయం నుంచి ఎవడు ఉద్ధరిస్తాడు అంటే అవాంతరలయస్యాదుర్త కమలాసన. అవాంతర ప్రళయం నుంచి కాపాడేవాడు బ్రహ్మదేవుడు. మళ్ళీ ఆయనే కదా అవాంతర ప్రళయాన్ని నుంచి వదిలించి మళ్ళీ సృష్టి చేసి కాపాడుతున్నాడు జగత్తుని. మహాప్రళయం నుంచి ఉద్ధరించేవాణ్ణి నేను అని చెప్తున్నాడు ఇక్కడ. మహత ప్రళయస్యాహం ఉద్ధారకతయా స్థిత. మహాప్రళయం కలిగించేవాణ్ణి నేను, తొలగించేవాణ్ణి నేనే. మహాప్రళయం నుంచి బయటపెట్టేవాడు ఆయన. ఎందుకంటే మహాప్రళయం ఆయనే కలిగిస్తున్నాడు. సర్వమును తనలోకి లాక్కుంటున్నాడు. ఎవడు శాశ్వతుడు అతడి జగత్తంతటిని సృష్టించి నడిపి సమయం రాగానే బ్రహ్మదేవుడితో సహా లాగేస్తున్నాడు. అప్పుడు మహాప్రళయాన్ని లాక్కున్నవాడిని నేను, మళ్ళీ మహాప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి చేసేటప్పుడు ఉద్ధరించేవాడిని నేను. అలాగే కామప్రళయం నుంచి ఉద్ధరించాలి అంటే కామప్రళయనుద్ధర్త్రి లలితా పరమేశ్వరి. ఈ కామప్రళయం నుంచి ఉద్ధరించేది లలితా పరమేశ్వరి. ఇందాక కామప్రళయం అంటే ఏమిటో కాదు, భండాసురుడు మూడు లోకాల్లో ఏం చేశాడని నిన్ను వివరించాను, గుర్తుందా? అబ్బే నిన్నటి ఇప్పుడు దాకా అండి అంటే నేను మన్న గుర్తుందా ఏం చేశాడు? మొత్తం నిరుత్సాహం, నీరసం. ఎవరికి స్వధర్మం చేయడానికి, కర్తవ్యం చేయడానికి ఉత్సాహం లేదు, నీరసులైపోయారు. ఎక్కడ వాళ్ళక్కడ చటికలు పడిపోయారు. వాళ్ళల్లో సత్తువు లేదు, బలం లేదు, రసం లేదు. ఇది జగత్తు నిర్వహిస్తున్నప్పుడు ఇలాంటివి జరగకూడదు. ఈ స్థితికి భంగం. ఇదే కామప్రళయం అంటే. ఆ కామప్రళయం నుంచి ఉద్ధరించాలంటే లలితా పరమేశ్వరి. ఆ లలితా పరమేశ్వరి ఎవరంటే మా ఇద్దరి యొక్క సమన్వయ స్వరూపం ఆ తల్లి. ఆ తల్లి రావాలి అంటే ఇది మామూలుగా రాదు. ఆ తల్లి కోసం ప్రత్యేకమైన యాగము చెయ్యాలి. స్వామి చెప్తున్నాడు ఇక్కడ ఒక మహాయాగాన్ని నిర్వహించాలి. ఆ యాగం పేరు మహాయాగమే. తద్భస్మ ప్రోత్థితై. ఇప్పుడు ఏ భండాసురుడి వల్ల మీరు బాధపడుతున్నారో దాని నుంచి బయటపడాలి అంటే మహాయాగం ఒకటి చెయ్యాలి. ఆ మహాయోగం ఎవరు చేయగలరు అంటే నేను తప్ప మరెవరు చేయలేరు అంటున్నాడు ఇక్కడ స్వామి. ఆ మహాయాగం చేయడానికి మీరు అగ్నిగుండం తెచ్చేసి అగ్ని రగిల్చి మీ మంత్రాలు పెడితే లాభం లేదు. అగ్నికుండ నేను చేయగలను, నిప్పు నేనే రగల్చగలను. స్వామి చెప్తున్నాడు ఇక్కడ నేను ఆ యాగం చేస్తాను. ఇక్కడ నుంచి శ్రద్ధగా వినాలి. యాగ క్రమం ఉంది, మహాయాగ క్రమారాధ్య. ఆ మహాయాగ క్రమం ఉందే అది ఇక్కడ చెప్తున్నాడు. శ్రద్ధాసక్తులతో వినండి. మహాయాగే చ కర్తవ్యే హోతాహం వాయురూపదృ. నేనే మహావాయుస్వరూపుడనై ఆ అగ్ని రగిల్చి చేస్తాను సుమాయాగాన్ని. అక్కడ రగిల్చే అగ్ని ఇక్కడ ఉన్నటువంటి దేవతల్లో అగ్నిదేవుడు కాడు, అంటే పంచభూతాలకు చెందినటువంటి అగ్ని కాదు. అలాగే పంచభూతాల్లో అగ్ని నియమించే అగ్నిదేవుడు కాడు. ఈ అగ్ని వేరు. అగ్ని నేను మాత్రమే సృష్టించగలను, నేను మాత్రమే రగల్చగలను. దాని పేరేమిటంటే మమ చిద్వన్నిహి ఏవ అగ్నిహి. నా చిదగ్నియే అగ్ని అని చెప్తున్నాడు ఇక్కడ స్వామి. నేను సృష్టించే చిదగ్ని ఈ అగ్నిహోత్రంలో నేను రగిల్చబోయేది. ఆ హోమకుండంలో నేను పెట్టే అగ్ని చిదగ్ని. మీరు మామూలుగా అనుకునే అగ్ని సామాన్య అగ్నిస్తు హవ్యవాట్. అతను హవ్యవాట్, హవ్యములు. హవ్యములు అంటే దేవతలను ఉద్దేశించి ఇచ్చే హవిస్సులకి హవ్యములు అని పేరు. పితృదేవతలను ఉద్దేశించి ఇచ్చేవాటికి కవ్యములు అని పేరు. ఈ రెండింటిని భరించేవాడు అగ్నిహోత్రుడు, యజ్ఞాగ్ని స్వరూపుడు. ఆ యజ్ఞాగ్ని కాదు నేను చెప్పేది, నేను ఇచ్చేది చిదగ్ని. ఇది సామాన్య అగ్ని కాదు, చిదగ్ని. ఈ చిదగ్ని నేనే ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా హోమకుండం కూడా మీరు కొలతలకు వచ్చే హోమకుండం సరిపోదు సుమా, అది కూడా తయారు కావాలి అని నేను చేస్తాను. ఒక్కటి మీరు చేయవలసింది ఏమిటంటే ఆ అగ్నిహోత్రమంతా రగిల్చిన తర్వాత మీరందరూ కూడా మీ గణాలతో మీ పరివారాలతో సహా వచ్చి అగ్నిగుండంలో పడిపోవాలి అని చెప్పాడు. ఏం చెప్పాడండి శివుడు? అగ్నిగుండంలో పడండి అన్నాడు. ఏదో కాపాడుతాడని వస్తే నిప్పుల్లో దొక్కుమంటున్నాడండి. ఇదేమైనా తగిన పనా? చూడండి ఇక్కడ ఆ మాట శివుడంటే దేవతలు ఏమంటున్నారు? స్వామి కర్తవ్యమేమ తద్దేవా నాత్ర కద్యా విచారణ తథాస్తు భవతోభీష్టం యత్ కర్తుం చితాయతే. స్వామి నువ్వేమి చెప్పేవో అది చెయ్యడం మా కర్తవ్యం, మేము దూకుతామన్నారండి. అది శిష్యుడు కొనవలసిన లక్షణం. ఇక్కడ శంభు ఆచార్య స్వరూపుడే, ఇక్కడ శివుడు ఆచార్యుడైపోయాడు. ఎందుకంటే ఎవరు అమ్మని మనకు అందిస్తారు వాడే ఆచార్యుడు. ఇప్పుడు శివుడే ఆచార్యుడు, శివాయ గురవే నమః. ఆయన ఆచార్యుడయ్యి యజ్ఞం చేయబోతున్నాడు. ఆయన మరి ఆ యజ్ఞంలో ఆయన మన కోసం యజ్ఞం చేస్తున్నాడు. ఆ నిప్పులో దుఃఖం మన కోసమే అది తెలియాలి. గురువు ఏం చెప్పినా మన శ్రేయస్సు కోసమే. అంతేగాని మన శ్రేయస్సు మనమే ఊహించుకుని అది ఆయన చెప్పలేదు ఆయన మీద కోపించుకుంటే మన అజ్ఞానం. అది గురువు ఏది చెప్పినా మన శ్రేయస్సు కోసమే. నిప్పుల్లో దుఃఖం అంటే దూకాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాడు? అప్పుడు ఆయన మందహాసం చేసి ఒక మాట అన్నాడు, నిప్పుల్లో దూకమన్నానంటే మీ మీద కోపంతో అనలేదు ఆయన, ఇప్పుడు ఉన్న దేహాలు మీవేం గొప్పగా ఉన్నాయి గనక అన్నాడు. ఎందుకంటే మీ దేహాలన్నీ బంధాసురుడని అసురుడు ప్రవేశించాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, చెడు పక్కనుంటే అంత బాధించదు, లోపలికి వెళితేనే బాధిస్తుంది. అవునా లేదా? అందుకే బండాసురుడు ప్లాన్ ఏం చేశాడు, లోపలికి ప్రవేశించాడు. లోపలికి ప్రవేశించి ఒక్కొక్కరిని రసం పీల్చేశాడు. అందరూ నీరసులైపోయినారు ఒక్కొక్కడి దేహం. నీరసులైన మీరు చిదగ్నిలో మిమ్మల్ని హుతం చేసుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ. చిదగ్నిలో మీరు పడిపోతే అప్పుడు అమ్మ అందులోంచి ఆవిర్భవించి తిరిగి మిమ్మల్ని అందరినీ సృష్టిస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. అమ్మ తిరిగి మిమ్మల్ని అందరినీ సృష్టిస్తుంది. ఆ సృష్టించిన మీరు ఎలా ఉంటారు తెలుసా? నవనవాకారా. మీరు కొత్త అందమైన అద్భుతమైన శక్తివంతమైన రసవంతమైన శరీరాలతో బయటకు వస్తారు. ఇప్పుడు బాడీస్ దేనికి పనికిలో. అందులో పడిపోతే అమ్మ మీకు ఎలాంటి శరీరం ఇస్తుందంటే నవనవాకార అద్భుతమైన శరీరాన్ని ఇస్తుంది. ఆ శరీరంతో మీరు చైతన్యవంతులై ఇప్పుడున్న నీరసాలన్నీ పోయి పుష్టి పొందుతారు సుమా. ఎందుకంటే అమ్మిచ్చిన శరీరం, అమ్మిచ్చిన చైతన్యం, ఆ పరిపూర్ణ రసస్వరూపుడైన జగదంబిక మీకు నూతనమైన శరీరాలు ఇస్తుంది. భండాసురుడు చేత దూషితమైన మీ శరీరాలని ఇందులో అర్పణ చేయండి. అప్పుడు అమ్మ మీకు నూతన శరీరం ఇచ్చి తన నుంచి మిమ్మల్ని సృష్టిస్తుంది. అప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు. ఈ ప్రణాళిక అంతా వేసి యజ్ఞం చేయబోతున్నాడు స్వామి అని చెప్పగానే ఇది చెప్పి అయగ్రీవుడు ఆగేస్తాడు. ఎందుకు ఆగుతాడు? అవతల వాడు శ్రద్ధగా వింటున్నాడా లేదా అని మధ్యలో ఆపాలి. అంటేనే అగస్త్యుడు అడిగాడు, హయగ్రీవా మహాప్రాజ్ఞ విచిత్రం ప్రస్తుతం త్వయ. మీరు చెప్పినది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటా మహాయోగం అసలు? మహాయోగో భవత్తి దృక్ కింఫలో జగతాం ప్రియ. ఆ మహాయాగం ఎలా జరిగింది, దాని ఫలం ఎలా వచ్చింది, అది విస్తరేణ మమ ఆచక్ష్వ. ఇది బ్రీఫ్ గా క్లుప్తంగా చెప్తే నా వద్దు, విస్తారంగా చెప్పు, వినాలనుకుంటున్నాను. తత్రమే కౌతుకం మహత్. అది వినాలనే కుతూహలం నాకుంది అని చెప్తే అప్పుడు అంటున్నాడు, నాయన ఎందుకు ఆగానంటే నేను చెప్పబోయే విషయం చాలా గొప్పది, ఇది విన్నంత మాత్రమే పాపములు పోతాయి అని చెప్తున్నాడు. ఇక్కడ విన్నంత మాత్రమే పాపములు పోతాయి. ఇలాంటిది ఈ మహాపుణ్యము నాడు వినే యోగం మనకి ఈశ్వర అనుగ్రహం వల్ల, గురువుల కృప వల్ల లభించింది. మహాయాగ క్రమం చెప్పబోతున్నాడు ఇక్కడ, ఏ విధంగా జరిగిందో వివరిస్తున్నాడు అయగ్రీవ స్వామి. కథయామి మహాప్రాజ్ఞ మహాయాగం మహోదయం. ఆ మహాయాగం ఒక మహా ఉదయం, దాన్ని చెప్తున్నాను. ఇది పఠితం సర్వపాపఘ్నం, పఠించితే పాపములు పోతాయి. అలాగే శృతం సర్వమలాప, వింటే చాలు అన్ని మాలిన్యములు తొలగుతాయి. ఆవర్తితంతు సంసిద్ధ్యై తద్బ్రహ్మామృత భాజనం. దీన్ని శ్రద్ధగా ఎవరైతే పారాయణ విధంగా చదువుతారో వారు పరబ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు సుమా. కనుక జరిగిన విధానాన్ని చెప్తున్నాను, ఒక్క మారు వింటే చాలన్నాడు. ఏకవారం శృతం ఏతన్ మహాయాగ ప్రవర్తనం రాజసూయ సహస్రస్య దత్తే ఫలమనుత్తమం. ఒక్క మారు దీన్ని ఏకాగ్రంగా వింటే 1000 రాజసూయ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. చూసారు ఇక్కడ మహాయాగం అన్నారు, అంతే ఇది మామూలు యాగాలు కాదు. మామూలు యాగాలు ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కోసం చేస్తారండి, ఇది ఒక మహాయాగం. ఇక్కడ స్వామి చేసే మహాయాగం మనం భావన చేస్తే అంతర్యాగం అవుతుంది. అంతర్యాగం బయటికి కనబడేది కాదు, ఎవరికి వారికే తెలిసేది. అందుకే దానికి రహోయాగం అని కూడా పేరు. రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. చదివారు కదా, భావించారా ఎప్పుడైనా? ఇప్పుడు భావించండి, స్వామి ఎలా చేస్తున్నాడో చూడండి. ఆ దివ్యమైన యాగం ఎప్పుడైతే స్వామి ఈ విధంగా సంకల్పించుకున్నాడో, శ్రీ మహాశంభునాథ స ప్రవిశ్య అందం మహత్తరం. స్వామి వెంటనే బ్రహ్మాండంలోకి ప్రవేశించాడు. ఎందుకంటే ఇక్కడ చేయాలి కదా యాగం, ఆయన బ్రహ్మాండాల కావతలు ఉన్నాడు కనుక ప్రవేశించాడు. ప్రవేశిస్తూనే ఆ దివ్య రూపంతో కూర్చున్నట్ట. కూర్చొని లలితాయ మహావిద్యా ముచ్చరం స్వాత్మ సంవిధం. లలితాదేవి యొక్క మహావిద్యను ఉచ్చరించాడు. అంటే లలితా మంత్రాన్ని స్వామి అన్నాడు. మహాశంభు అమ్మవారి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆత్మ సంవిధం. శ్రీచక్రార్చన చేసే వాళ్ళకి ఈ విషయాలు ఇంకా బాగా అర్థమవుతాయి. సప్తస్కంధ మహావాయుమయమాత్మానమాతనోత్. తనని తాను సప్తస్కంధ వాయుస్వరూపుడుగా మలచేట. సప్తస్కంధములు అంటే మన నుంచి అంతరిక్షం వరకు ఈ రోదసిలో వ్యాపించిన వాయుమండలాలు ఏడు రకాలుగా ఉంటాయని వైదిక భాషలో దానికి పరి శబ్దములు ఉన్నాయి. పరివాహ ఇత్యాది శబ్దములలో సప్త స్కంధములు ఉన్నాయి. అందుకు ఏడు మండలములు వాయుమండలాలు ఉన్నాయట. ఈ ఏడు వాయుమండలాన్ని యాక్టివేట్ చేశాడు ఇప్పుడు పరమేశ్వరుడు. అంటే ఇంతవరకు ప్రపంచం నడపడం అనుకున్నాయి, ఇప్పుడు నా అగ్నిని రగల్చడానికి అనుగుణంగా వాయువుని తిప్పేట ఒక్కసారి తానే ఏడు వాయుమండలాలుగా మారాడు అంటున్నారు ఇక్కడ సప్తవాయు స్కంధములు. ఇది ప్రపంచంలో మనం చూస్తే ఏడు, మీ లోపల ఇప్పుడు చెప్తున్నాను ప్రతివాడికి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి ఏడు చక్రముల స్థానములు, దానిలో శ్వాస నియంత్రించి మూలాధారం దగ్గర ఉన్న కొండలను లేపి ఒక్కొక్క చక్రాన్ని దాటి వెళ్ళడమే ఆ శ్వాస, అదే మహావాయువు, అదే ప్రాణాయామ విద్యతో చేస్తూ ఆ యోగ స్వరూపంగా ఆ పైకి లేపి పంపించడం ఏదైతే ఉందో అదే ఇక్కడ సప్తవాయు స్కంధముని ప్రకోపింపజేయడం. మీ లోపల శ్వాసతో నియంత్రణ చేసే కుండలిని సాధనే ఇక్కడ పరమేశ్వరుడు చేసే మహాయాగం. ఇది నీ లోపల యాగం, అది అక్కడ బయట యాగం. రెండింటినీ సమన్వయించుకుంటూ చూస్తేనే అమ్మని లోపల మనం దర్శించగలం. అందుకు కదా ఈ తాపత్రయం అంతా. కనుక ఇది ఎప్పుడో జరిగిన కథగా కాకుండా ఇప్పుడు జరగవలసిన కథగా కూడా మనం పరిశీలించాలి. కయా ప్రబలయాయుక్త శ్రీ మహాశంభునాథక వాయురూపం సమాస్తాయ ధునయచేస్మ జగత్రయం. ఎప్పుడైతే ఆయన వాయురూపుడై సప్తస్కంధ స్వరూపుడయ్యాడో ఒక్కసారి వణికిందిటండి ముజ్జగాలు ఒక్కసారి కంపించాయి. ప్రవేపమానం త్రైలోక్యం మహాశంభున భస్వత విలోక్య. ఆ తర్వాత స్వామి ఒక్కసారిగా అగ్నిని రగిల్చాడు. దానికోసం హోమగుండం చేయాలిగా. మొత్తం సప్త సముద్రాలు ఉన్నాయి. సప్త సముద్రాలు ఎక్కడున్నాయండి? ఉన్నవి మూడే కదా నాలుగే కదా అంటే భూమి మీద ఒకటే సముద్రం ఉంది, గుర్తుపెట్టుకోండి. భూమి మీద ఒక్కటే సముద్రం ఉన్నది, అంతేగాని ఏడు సముద్రాలు ఎనిమిది సముద్రాలు కాదు. ఇప్పుడు మనం మూడు సముద్రాలు ఐదు సముద్రాలు అంటున్నాం, కానీ భౌగోళికంగా పరిశీలిస్తే ఒకే సముద్రం ఉంది. దానికి భూమి భాగములు ఏర్పడడం వల్ల అది భాగములుగా కనిపిస్తుంది తప్ప ఇన్ని సముద్రాలు లేవు. ఇక్కడ ఉన్నదంతా ఒకటే సముద్రం, జల సముద్రం అంతే. ఒక జల సముద్రం ఉంది. ఇంకా మిగిలిన సముద్రాలు ఎన్నున్నాయి అంటే పురాణాల్లో ఇక్షు సముద్రం అని, సర్పి సముద్రమని, క్షీర సముద్రమని ఇవన్నీ వర్ణించాలి. అవన్నీ పురాణాలు కల్పన చేసేయండి అని ఒకటి అంటాడు. కానీ పురాణాలు ఒక భూమిని చూసి రాసిన కథ కాదు, అనంత బ్రహ్మాండాన్ని చూసి రచించిన విజ్ఞానాలు. అనంత బ్రహ్మాండాల్లో ఏం కనబడ్డాయి మనకేం తెలుసు? కనుక మిగిలిన సముద్రాలు భూమిలో ఉన్నాయని కాదు, వివిధ లోకాల్లో ఉన్నాయి. ఇది ఒక తత్వం. కానీ ఇన్ని సముద్రాలు నీలో ఉన్నాయి అది తెలుసుకోవాలి. ఇన్ని సముద్రాలు నీలో ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే ఏడు సముద్రాలు మన లోపలవే. మొట్టమొదటి సముద్రం ఏది అంటే మూలాధారం దగ్గరున్న సముద్రం. అక్కడితో మొదలు పై సముద్రం క్షీర సముద్రం, అదే సహస్రారం. క్షీర సముద్రంలో నారాయణుడు లక్ష్మీదేవితో ఉంటాడంటే అర్థం సహస్రారంలో ఉన్న శివశక్తి స్వరూపమే లక్ష్మీనారాయణ స్వరూపం, ఇదే అర్థం. అది వైష్ణవుడికి అది క్షీరసాగరంలో లక్ష్మీనారాయణులు, శైవుడికి అదే కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు. అది అన్నిటికీ ఉన్నతంగా పైన కొన మీద ఉంది. అది కొన మీద ఉంది కనుక పర్వతం, అది అమృతమయం కనుక క్షీరసాగరం. అదే అమ్మ భాషలో చెప్పాలంటే అమృత సముద్రం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరిగుడితే. ఇన్ని తత్వములు అంటే లోపల బయట రెండు మీకు నేను ఒకేసారి చెప్తున్నాను. బయట బ్రహ్మాండంలో, నీ లోపల పిండాండంలో, రెండింటిని సమన్వయించుకుంటూ వెళ్ళాలి. నీ లోపల ఒక మహాచైతన్యం ఉంది. నువ్వు నిద్రపోయే యంత్రానివి కావు, నువ్వు తిండి తినే యంత్రానివి కావు, నువ్వు ఏడుపులు ఏడుచుకుని నవ్వులు నవ్వుకుని సుఖపడే దుఃఖపడేటువంటి యంత్రానివి కావు. నువ్వు పరమాత్మ చైతన్యంతో ఉన్నటువంటి వాడివి. ఈ స్పృహ నీకు కలగాలి. నీ లోపల ఉన్న పరమాత్మ చైతన్యాన్ని నువ్వు ఆవిష్కరించుకోగలగాలి. అదే అమ్మని ఆవిష్కరించుకోవడం. దానికి కావలసిన సాధన ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ. ఆ మహాశంభు హోమగుండం తయారు చేసేట. హోమగుండం ముందే చెప్పాడు ఈ కొలతలు సరిపోవన్నాడు. మామూలు వైదిక యజ్ఞ కొలతలు సరిపోవటా, ఈ హోమగుండానికి నేను చూసుకుంటానన్నాడు. ఏం చేశాడంటే ఈ వాయుస్వరూపుడు అయ్యాడు కనుక వాయువు దేన్నైనా ఎగరగొట్టగలదు, ఎండగొట్టగలదు, అవునా కదా. అందుకు ఆయన ముందు ఏం చేశాడంటే తిన్నగా శుద్ధ జలధి సముద్రాన్ని, శుద్ధ జలధి సప్తమం శుద్ధ జలధి, అది ఏడవదిట. అంటే పైనుండి లెక్క వేస్తే క్రిందిది, అందుకే ఏడవది. క్రింది నుండి లెక్క వేస్తే మొదటిది. స్వామి లెక్క పైనుంచి ఉంటుంది, మన లెక్క కింద నుంచి ఉంటుంది. కనుక స్వామి లెక్క ప్రకారం ఇది ఏడవది. ఆ ఏడవదైన సప్తమం శుద్ధ జలధిం కుండార్థం సమసోషయత్. ఈ సప్తస్కంధ సమీర స్వరూపుడైన స్వామి ఆ ఏడవ సముద్రాన్ని యజ్ఞకుండం కోసం ఎండగట్టేటండి. అక్కడ నీరు లేదు, ఇంకా మొత్తం డ్రై. అది ఎందుకు అంతా చేసుకున్నాడంటే హోమగుండం పెట్టుకోలేదు. అక్కడ ఇంకా స్వామి కూర్చున్నాడు. కూర్చొని అగ్నిని తీశాడు. అగ్నిని తీసే ముందు అక్కడ సమిధులు పెట్టాలి కదా, కొన్ని ముఖ్యమైన సమిధులు పెడితే తర్వాత అగ్నిజాలను వేస్తే అది వదిలిపెట్టదు. దానికోసం ఉద్విజ్జాల చతుర్థాంశం రాశీకృత్య మహాఖనౌ సింహాసన మహావిద్యాం జపన్ హుంకారమాస్థిత తేన ఘోరేణ హుంకార శబ్దేన అద్ధాత విగ్రహ. ఈ సృష్టిలో ఉన్నటువంటి వృక్షజాతులన్నిటి యొక్క సారం లాగెట్టండి ఆయన, లాగి దాన్ని నాలుగు భాగాలు చేసేట. యజ్ఞంలో ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ నాలుగు భాగాలు యజ్ఞాలు చేసేవాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆ చేసిన ఉద్భిజాల ఆ వృక్షజాలముల యొక్క సమూహంలో నాలుగు భాగం చేసి దానిని మంత్రపూతం చేసి అందులో వేసేట. ఎందులో? అగ్నిగుండంలో వేసి అగ్నిని తీసాడు. ఎక్కడి నుంచి? అరణి మధించి కాదు, కర్పూరం వెలిగించి కాదు. ఎలా తీసాడు అంటే సింహాసన మహావిద్యాన్ జపన్. ఇవి రహస్యాలు. సింహాసన విద్యను జపించాడు. సింహాసన విద్య అంటే అర్థం ఏమిటి? శ్రీచక్ర మంత్రం అది అర్థం. అంటే అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ హుంకారమాస్థిత హుం అన్నట్టండి ఆయన. హుంకారం చేశాడు. హుంకారం ఒక బీజం అని, ఒక బీజాక్షరం. హుంకారం చేయగానే మూలాధారం నుంచి స్కంధములు, వాయు స్కంధములు కదులుతాయి. అంత శక్తి ఉంది దానికి. హుం హకారం, ఉకారం బిందువు, హకారం ఆకాశ శబ్దం, దాన్ని ప్రకంపనం కలిగించాడు హుం అనేటువంటి. అది చెయ్యగానే అప్పుడు ఆయనకి లోపల నుంచి అగ్ని మూలాధారం నుంచి కదిలింది. ఎవరికి? శంభునికి. ఆయన సమిష్టి కుండలిని, అది మనది వ్యష్టి కుండలిని, ఆయన సమిష్టి కుండలిని. సమస్త విశ్వ శరీరుడు కదా పరమేశ్వరుడు, సమస్త విశ్వ శరీరుడు. మనం ఇందులో ఒక భాగం మాత్రమే. మనకి కుండలిని, ఆయన కుండలిని, ఆయన సమిష్టి కుండలిని అంటారు. ఇక్కడ ఈ శబ్దములు వింటూ ఉంటే శ్రీవిద్య ఉపాసనలో పండిన వాళ్ళకి ఇంకా రహస్యాలు తెలుస్తాయి. అలాంటి మహాత్ములు ఈ సభలో ఉన్నారని నాకు తెలుసు. లేకపోతే ఈ విషయం రాదు ఇక్కడికి. అలాంటి మహాత్ములు ఇక్కడ ఉంటారు, వారికి ఒక నమస్కారం చేసుకుని నేను చెప్తున్నాను. ఆమూలాధారాల బ్రహ్మ బిలం వెలిసంతం బిసదంతు తనియసీం విద్యుత్ పింజ పింజరా వివస్వదైత భాస్వ ప్రకాశం పరస్వత సుధామయుగ శీతల శీతల తేజోదండ రూపాం పరచితిం భావయేత్. శ్రీవిద్యోపాసన అంటే ఎంత గొప్ప విషయం అండి. అది త్రివిద్యోపాసన చేస్తూ ఉంటే స్పృహ ఉన్నవాడికి తన లోపల అమ్మ ఆవిష్కరణ జరుగుతూనే ఉంటుంది. ఆ మూలాధారాత్ ఆ బ్రహ్మ బిలం విలసంతి, మూలాధారము నుంచి బ్రహ్మ బిలము వరకు అంటే సహస్రారం వరకు విలసంతి ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. ఎంత ప్రకాశం అంటే పరశ్యత సుధామయూఖ శీతల తేజోదండ రూప, లెక్కలేనటువంటి చంద్రకాంతులతో సమానమైనటువంటి తేజస్సుతో భాషిస్తూ రసస్వరూపమై ఒక ధార ఉండిట. అదే చిరేకరస రూపిణి. ఆ ధార ఎలా ఉందంటే బిసతంతు తనీయసీం. లలితా సహస్రనామాల్లో ఇంచుమించు అన్ని నామాలకి ఈ తొమ్మిది రోజుల్లో మీకు అర్థాలు తెలుస్తాయి. బిసతంతు తనీయసి అంటే తామరతూడులోని దారమంత సన్నగా సుషుమ్నానాడిలో ప్రవహిస్తూ ఉన్నటువంటి చైతన్యం, అది అఖండమైన చైతన్యం. దానిని మూలాధారం నుంచి కదిలించాడు. ఆ తేజస్సు ఒక్కసారి అదే కుండల్ని జాగృత చెంది పైకి వెళ్ళడం అనేటువంటి విషయం. పరమేశ్వరుడు గనక ఉత్థానం వల్ల ఒక్కసారి లేచింది. సామాన్యులకు మహాకష్టం. కుండల్ని జాగరణ అంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు కుండల్ని అనేది మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. కుండల్ని యోగాని బుక్స్ కూడా వస్తున్నాయి, అది చూపించి మీకు నేర్పుతా ఉన్న తయారైన వాళ్ళు కూడా ఉన్నారు. అంత తొందరగా దొరుకుతుందని యోగ మార్గం. సృష్టిలో దేనికైనా షార్ట్ కట్స్ ఉన్నాయేమో కానీ యోగ మార్గానికి, ఆధ్యాత్మిక మార్గానికి షార్ట్ కట్స్ లేవు. 30 రోజుల్లో తమిళం, 30 రోజుల్లో సంస్కృతం నేర్చుకోవచ్చేమో కానీ 30 రోజుల్లో బ్రహ్మ విద్య చేస్తాం అని షార్ట్ కట్స్ లేవు. గుర్తుపెట్టుకోండి, సాధన సాధనే. ఇక్కడ రహస్యం చెప్తున్నాడు. అందుకే ఇప్పుడు పరమేశ్వరుడు ఆ మూలాధార ఆ బ్రహ్మ బిలం, ఇది శ్రీవిద్య కైంకర్యం, శ్రీచక్ర అర్చన, దానికి సంబంధించిన కారికల్లో వాడే పదజాలం ఇక్కడ వాడాడు చూడండి. దీన్ని బట్టి సాధకుడు దీన్ని అన్వయించుకుంటే ఇంకా బాగా ఆస్వాదిస్తాడు. ఆమూలం ఆ బ్రహ్మబిలం తస్య జజ్వాల చిచ్చికి, ఎప్పుడైతే పరమేశ్వరుడు హుంకరించాడో ఆయనకు మూలాధారం నుంచి చిత్ శిఖి, ఆ అగ్ని చిదగ్ని. చిత్ శిఖి, శిఖి అంటే అగ్ని, అది చిదగ్ని, అది రగిలింది ఒక్కసారి. ఆ చిచ్చికి తం సంవిధనలం, చిచ్చికికే మరో పేరు సంవిదగ్ని. సంవిత్ చిత్ ఈ రెండిటికి చైతన్యము జ్ఞానము అనర్థం. తం సంవిధనలం అది క్రమంగా రగిలింది. ఆ రగిలి సరిగ్గా ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చింది స్వామికి. అప్పుడు అక్కడ పాలనేత్రం తెరిచెట్టాయి. ఆ వెళుతున్న అగ్నిని ఆ పాలనేత్రం తెరిచి పట్టి బయటికి లాగాడు. అక్కడ నుంచి తీశాడు. పాల క్రోడలోచన కోటరాత్ వవామ వామదేవోయం. ఎప్పుడైతే ఆ చిరగ్ని రగిలి పైకి వచ్చిందో అక్కడ పాలనేత్రాన్ని ఆయన తెరిచి అక్కడ నుంచి దాన్ని తీసేటండి అగ్నిని. భవామ వామదేవ, శివుడికి వామదేవుడు అని పేరు. భవామ అంటే వెలిగ్రక్కేడు, వెలిగ్రక్కుట అంటే బయట పెట్టాడు. దేనిని? అక్కడ నుంచి అలా చూసేట ఆయన వెంటనే అగ్ని వెళ్ళి అగ్నిగుండంలో పడింది, ఆ హోమగుండంలో కూడా పడింది అగ్ని. ఎంత అద్భుతమైన చిత్రం ఇస్తున్నాడో చూడండి ఇక్కడ. భవామ వామదేవ, మాట ఎంత చక్కగా వేశాడు చూడండి. శివుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి, సజ్జోజాత వామదేవ ఘోర తత్పురుష ఈశాన్, ఇక్కడ వామదేవ అనే మాట వేశారు. శివుడికి వామదేవుడు అని పేరు. దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. వామ అంటే అందమైన అని అర్థం, వామదేవుడు అంటే మహాసుందరమైన వాడు. రెండవది వమనము చెయ్యువాడు. వమనము అంటే లోపల ఉన్నది బయట పెట్టండి. పరమాత్మ ప్రళయ కాలంలో ఈ సృష్టినంతటిని లోపలికి లాక్కుని బీజములుగా మార్చుంచుతాడు, బీజములుగా మార్చేస్తాడు. మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు దాని అంటే బయట పెడుతున్నాడు. అందుకే వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ కాలాయ నమ కలవికరణాయ నమో. మొత్తం మంత్రమంతా చూస్తే పరమేశ్వరి సృష్టిని బయట పెట్టడం, దాన్ని నడపడం, నిర్వహించడం, తిరిగి తన లోపలికి లాక్కోవడం అంతా ఉంటుంది ఒక్క మంత్రంలో. వామదేవుడు అంటే వెలిగ్రక్కేడు. ఇప్పుడు ఆ మాట ఎందుకు వాడారు? నేను శివుడికి ఎన్నో పేర్లు ఉంటే అది ఎందుకు వాడారు అంటే, ఇప్పుడు నిజంగా వామదేవుడి వలె వెలిగ్రక్కాడు, అగ్నిని బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి? పాల క్రోడలు తన కోటరా, తన నుదుట ఉన్నటువంటి నేత్రము నుంచి అగ్నిని దానిలోకి పంపించాడు. దేంట్లోకి? అగ్ని మహాకొండలు రగిలించాడు కదా, ఆ కొండల్లోకి అగ్ని రగిలింది. వెళ్ళగానే భవామ వామదేవోయం సచ లగ్నో మహాఖని. ఖని అంటే ఇక్కడ అర్థం పెద్ద లోతైన ఒక గొయ్యిలా తయారైపోయింది ఆ సముద్రం, దాంట్లోకి వెళ్ళింది అది. వెంటనే అగ్ని రగులుకుంది. జ్వాల వితజ్వాల జటాల శాంభవానల, దానికి మరొక పేరు చెప్తున్నారు, శాంభవాగ్ని. అదేం మామూలు అగ్ని కాదు. ఇప్పుడు మూడు పేర్లు వచ్చాయి చూడండి, చిదగ్ని, సంవిదగ్ని, శాంభవాగ్ని. దానికి ఏం పేరు? శాంభవాగ్ని, శాంభవమైన అగ్ని. ఇది ఏ అగ్ని? శంభుడి యొక్క అగ్ని కదా, శంభుడిది కనుక శాంభవ అని అంటున్నారు. శాంభవమైన అగ్ని అక్కడ రగిలింది. అప్పుడు స్వామి అగ్నికుండాన్ని పూజ చేస్తున్నాడు. చూడండి, అచ్చ అగ్నిహోత్రం ముందు హోత కూర్చుని ఎలా చేస్తాడో అలాగే చేస్తున్నాడు స్వామి. ఆ దృశ్యాన్ని మన మనస్సులో భావించాలి, ఆ భావనే మనకు ముఖ్యం. ఇప్పుడు అగ్ని రగిలింది కదా, దాని పేరు చిదగ్ని. ఇప్పుడు లలితా సహస్రం మొదటి నుంచి రండి మీరు. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత. ఇంకా సంభూత కాలేదు ఆవిడ, చిదగ్నికుండం తయారైంది. ఇంకా సంభూత అవుతుంది, ఆ తల్లి సంభూత అవుతుంది, వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు చిదగ్ని కుండం తయారైందండి. ఈ కుండంలో యజ్ఞం ఇంకా ప్రారంభించలేదు. అగ్నిని రగిలించిన తర్వాత అగ్నిహోత్రుని అర్చన చేయాలి. ఈయన కూడా చేశాడు, తన నుంచి వచ్చిన అగ్నిని తానే అర్చిస్తున్నాడు స్వామి. ఆ అర్చించే విధానం, మరి పువ్వులు కావాలి కదా, పువ్వులు కావాలి అర్చించడానికి. ఎక్కడి నుంచి వస్తాయి పువ్వులు? చెయ్యి చాచెట్ట ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని ఇలా పట్టుకున్నట్టండి చేతను, వాటిని పెడుతున్నాడు అక్కడ పూజ చేస్తున్నాడు. ఏం అద్భుతమైన భావన చెప్తున్నాడు చూడండి. సారా పుష్పనికరై పరితక్కుండ మార్చయత్, మొత్తం ఆ చుక్కల్ని తీసుకుని ఆ కుండమునకు అన్ని వైపుల నుంచి అర్చన చేస్తున్నట్ట. ఇది యజ్ఞహోత్రాలు చూసిన వాళ్ళకి, అగ్నిహోత్రాలు చేసిన వాళ్ళకి తెలుస్తుంది. నాలుగు వైపులా అర్చన చేస్తారు, అలాగ నాలుగు వైపులు పెడుతున్నాడు అక్కడ. దీని అర్థం ఏమిటి అంటే, ఆ చిదగ్ని కుండం దగ్గర అనంత జ్యోతిర్మండల శక్తుల్ని ఆహ్వానం చేస్తున్నాడు అని అర్థం. ఇది జ్యోతిర్మండలాలు, తారకలు, వాటిని పెట్టాడు అక్కడ. పెట్టి అగ్నిని పూజిస్తున్నాడు. అగ్నిని ఎన్ని రకాలుగా పూజిస్తున్నాడు అంటే, ఉన్నది ఒకే అగ్ని అయినా రకరకాల శక్తులతో అగ్ని గ్రహిస్తుంది, ఆకుతుంది. అందుకు రకరకాలుగా అర్చించాలి. ఒకే అగ్ని కానీ అనేకములుగా ఉంటుంది. ఒకే మనిషికి చెవి, ముక్కు, కన్ను ఇన్ని రకాలు ఉన్నట్టు అగ్నిదేవునికి గ్రహించే శక్తులు అనేక ఉంటాయి. అందుకే అగ్నిని ఇక్కడ 8, 6, 7 రూపాలతో పూజించట. ఇక్కడ పేర్లు చెప్తాడు, శ్రద్ధగా వినండి. ఈ పేర్లు 8 మూర్తులు, 6 మూర్తులు, 7 మూర్తులు. ఈ పేర్లను వినడం చాలా విశేషమైన అంశం. ఎందుకంటే ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకుపోయినా పర్వాలేదు, వెంటనే పెన్ను పట్టుకుని రాసుకుంటే, రాసుకునే వాళ్ళు రాసుకోనియండి, మీరు రాసుకోవాలని తొందరపడద్దు. వింటే చాలు, శ్రవణ మాత్రం చేత ఫలితం వస్తుంది. ఏమంటే మీరు చెప్పేస్తారు కానీ మాకు గుర్తుంటాయా అని, మీకు గుర్తుండవని నాకు తెలుసు. కానీ ఎందుకు చెప్తాను? చెవిలో పడితే చాలు, అనడం వల్ల నా గొంతు శుద్ధం అవుతుంది, వినడం వల్ల మీరు శుద్ధమవుతారు. మొత్తానికి ఈ మాటలు చెప్పడం వల్ల ఈ పరిసరాలంతా ఒక మహాయాగం జరుగుతోందని స్పృహతో వినండి. ఆ స్పృహ నాకు తెలుస్తుంది, ఇక్కడ మహాయాగం జరుగుతోంది, అమ్మ రాబోతోంది కొద్దిసేపట్లు, దానికి తగ్గ మహాయాగం జరుగుతోంది. అందుకు అగ్నిమూర్తులు, తత్ర అగ్ని అష్టధామూర్తి సంకల్పి అభ్యర్చే శివ, అక్కడ 8 మూర్తులు చేసి, షణ్మూర్తి అభిచ 6 మూర్తుల్ని కూడా అర్చించి, మూర్తిత్రయం తదా 3 మూర్తుల్ని కూడా అర్చించాడు. అగ్ని ఇన్ని విధములుగా చూపిస్తున్నాడు. ముందుగా ఎనిమిది మూర్తులు వివరిస్తున్నాడు. అగ్ని యొక్క ఎనిమిది మూర్తులు జాతవేద, సప్తజిహ్వ, హవ్యవాహన, అశ్వోదర, వైశ్వానర, కౌమారతేజ, విశ్వే దేవముఖ అపి భూతి అష్టమూర్తయో విశ్వే దేవ భూతి అని చెప్పబడుతూ ఎనిమిది మూర్తులు అగ్నిమూర్తులు అష్ట వాటిని పెట్టి అత మూర్తిశ్చ షడ్బ్రువే ఆరు మూర్తులు నర్చించెట్ట ఆరు అగ్నులు సహస్రార్చి స్వస్తిపూర్ణ ఉత్తిష్ట పురుష ధూమవ్యాపి సప్తజిహ్వ ధనుర్ధర ఇది హషట్. ఇది అగ్ని యొక్క ఆరు మూర్తులు. ఇవన్నీ చిదగ్నిలోంచే ఈ స్వరూపాలు చూపిస్తున్నారు. ఒక్క చిదగ్నిలో ఎన్ని మూర్తులు ఉన్నాయో ఎనిమిది ఆరు తర్వాత మూడు. అత వైశ్వానర ఉత్తిష్ట పురుష చిత్పింగళ ఉత్తిష్ట పురుష ఆరింట్లో ఉంది మూడింట్లో కూడా ఉంది. ఇక్కడ వైశ్వానర ఉత్తిష్ట పురుష చిత్పింగళ ఇది ఖ్యాత త్రేధా ముక్తిస్తు సుష్మణ. అగ్నిలో ఈ మూడు మూర్తులు కూడా చేసి ఇంకా స్వామి ఆరంభిస్తున్నాడు. ఇంకా సప్త జిహ్వలు ఆ అగ్నికి ఏడు నాలికలు సప్తాప్తి సప్తజిహ్వ సప్తైర సప్త వాహన. ఆ యజ్ఞ స్వరూపమే విష్ణు శాస్త్రంలో అలా ఆవిష్కరింపబడింది. అంతా ఒకటే తత్వం. ఆ సప్త నాలికలు ఏమిటి అంటే హిరణ్య, కనక, రక్త, కృష్ణ, సుప్రభ, అతిరక్త, బహురూప. ఇవి ఏడు సప్త జిహ్వలు. ఇవి తయారయ్యే ఇంకా స్వామి అగ్ని అర్చన అయిపోయింది కదా, ఇంకా ఆహుతులు వెయ్యాలండి. గరిటె కావాలి. గరిటె ఇది మీకు అర్థం అవడానికి గరిటె అన్నాం కానీ యజ్ఞంలో ఏమంటారు దీన్ని అంటే శృక్ శ్రువం అని అంటారు. రెండుంటాయి. ఒకదానితో ఆజ్యం తీసివేసి అది పట్టుకుని దానిలో వేస్తారు. దీన్ని శృక్కు శ్రువం అని యజ్ఞ పరిభాషలో వాడతారు. మరి స్వామికి శృక్కు శ్రువం ఏంటి? మేఘశక్తులు రెండింటి తీసుకున్నట్ట ఆయన. చూడండి, పువ్వులుగా నక్షత్రాలను తీసుకున్నట్ట, శృక్ శ్రువముగా తీసుకున్నది ఏమిటంటే పుష్కలావర్తక దర్వీ గృహిత్వ. ఈ చెప్తున్నప్పుడు భావన చేయండి శబ్దాలతో, అంతే. మనకేమీ అక్కర్లేదు. భగవంతుడి గురించి అర్థం చేసుకోవడానికి ఏమీ అక్కర్లేదు. పాండిత్యాలు అక్కర్లేదు. పాండిత్యాలు ఉంటే ఒక బాధ ఉంది, అహంకారం వస్తుంది. అహంకారం వస్తే అర్థం చేసుకో. పాండిత్యం కూడా అక్కర్లేదు. ఏకాగ్రత, శ్రద్ధ, భక్తి వాటితో వినండి. మహాయాగం ఎవడికి వాడే చేస్తున్నట్టు. ఎవడిలో వాడిలో మహేశ్వరుడే చేస్తున్నాడు ఇక్కడ. ఆ దివ్యమైన రెండు మేఘశక్తుల్ని గరికలుగా మార్చేట. అదేమిటంటే పుష్కల ఆవర్తక దర్వి గృహిత్వా హోతుమాస్థిత. పుష్కల ఆవర్తక ఈ రెండు, ఈ రెండు నిజానికి ప్రళయకాలంలో వచ్చే మేఘాలండి. మహావేగంగా కురుస్తాయి, అంటే ధారగా కురుస్తాయి, కొండపోతగా. అలాంటి వాటిని తీసుకున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు వెయ్యిపోయే ఆజ్యం అంత ధారగా పడాలి, అందుకు తీసుకున్నాడు. వీటికి ఎంత శక్తి ఉందంటే పుష్కలావర్తములకి అంత మబ్బు ఇంత కురుస్తుందా అనిపించేటంత శక్తి ఉంది. అది ఎడతెగకుండా ఎంతకాలమైనా కురవగలదు. నిజానికి ఒక సముద్ర జలం మొత్తాన్ని కూడా గ్రహించగలిగే శక్తి మేఘాలకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పుష్కల ఆవర్తక ఈ రెండు మేఘాలకు కూడా సమస్త సముద్ర జలాన్ని గ్రహించి వర్షించగలిగే శక్తి ఉంటుంది. గ్రహించి వర్షించగలిగే శక్తి ఉంటుంది. అందుకే పుష్కల ఆవర్తక రెండు గరిటలు తీసుకున్నట్ట. పుష్కల వర్తక ఉదర్వి గృహిత్వాహోతుమాస్థిత పట్టుకున్నాడు. ఇంకొక గరిటిని ఎత్తిపెట్టి ఒక్కొక్క సముద్రాన్ని పిలిచెట్ట. ఆ సముద్రం అంతా వచ్చి గరికిలో పడింది. దాన్ని తీసి ఇందులో వేస్తున్నాడు ఒక్కొక్కదాన్ని. ఒక సముద్రాన్ని హోమగుండం చేశాడుగా, ఇంకెన్ని మింగిలే సముద్రాలు ఆరు. ఒక్కొక్క సముద్రాన్ని ఆహ్వానించాడే ఆయన, పిలిస్తూ వచ్చి పడ్డాయి ఒక్కొక్కటి అందులో. అది తీసి వేస్తున్నాడు. మొదలు వేసింది సర్పి సముద్రం, అంటే నేతి సముద్రాన్ని తీసి వేశాడు మొట్టమొదటిగా. సహస్రధా లక్షధాద కోటిధా జ్ఞాన పావకే. అది ఎలా పడిందంటే సహస్రధారలుగా, లక్షధారలుగా, కోటిధారలుగా ప్రసిద్ధిట సర్పి సముద్రం. దాని తర్వాత వెంటనే దధిపయోనిధిం పెరుగు సముద్రాన్ని తీసుకుని వేశాడ. ఆ తర్వాత ఇక్షుసాల జలధిం అంటే చెరకురస సముద్రం. ఇక్షుసార దళదం పుష్కలావర్తక శ్రుచ దానితో వేశాడు. ఈ లాగడం దేనితో లాగుతున్నాడంటే సాంభవ సమీరణ. లాగేది గాలి కదా, తన వాయుస్వరూపుడే ఉన్నాడు కనుక ఈ గాలి స్వరూపంతో లాగుతున్నాడు ఒక్కొక్క దాన్ని. తర్వాత మధ్య సముద్రం. మధ్యము అంటే ఇప్పుడు ఇక్కడ బయట దొరికే ఈ మధ్యం గురించి కాదు, ఒక విధమైన పారవశ్యాన్ని కలిగించే రసస్వరూపం. దాన్ని తీసుకుని మహాజలధర వివిహి వేశాడు. అటు తర్వాత లవణాంబునిధి స్రవతం, లవణ సముద్రాన్ని తీసుకుని వేశాడు. మొదటి సముద్రం ఎలాగో ఉన్నది, చెట్ట చివరికి వేసింది క్షీర సముద్రం మహావారి దర్శికి. ఇదంతా కూడా అంతర్యాగంలో కుండలిని రగులుకున్నాక మూలాధారంలో క్రమంగా దాటుతూ ఒక్కొక్క చక్రంలో ఉన్నటువంటి పరమేశ్వర చైతన్యాన్ని ఆస్వాదిస్తూ క్రమంగా పైకి చేరుకుని సహస్రాలం దగ్గరికి వెళ్ళిన క్రమమే ఇక్కడ చెప్పబడింది. మనకు కాదు ఈ సముద్రములన్నీ ఏమిటో కాదు, మనలో ఉన్నటువంటి చక్రములే, ఆ పద్మంలో ఉన్నటువంటి ఈశ్వర చైతన్య రసస్వరూపమే, ఆ రసస్వరూపమే ఇక్కడ సముద్రము. ఇది యోగపరమైన అన్వయం. ఆ విధంగా గృహిత్వాసకలం సంబురజోహో స్వర్ణ రేతసి, ఈ విధంగా చేసిన తర్వాత ఒక్కసారి ఒక బంగారు తేజస్సు ఏర్పడింది, అక్కడ అగ్నిజ్వాలలు రగులుకున్నాయి. అప్పుడు చెప్పాడు, ఇంకా ఆలస్యం చేస్తున్నారంటే దోకండి అన్నాడు. ఇంకో ఒక్కొక్కరు వచ్చి దేవతలందరూ చూపుతున్నారు. దేవతలు ప్రధానంగా మూడు గణములు, వసుగణ, రుద్రగణ, ఆదిత్యగణాలు. వసువులు 8 మంది, రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది. మళ్ళీ వాళ్ళకి పరివార గణములు చాలా ఉన్నాయి. ఈ దేవగణములన్నీ కూడా వారి వారి శక్తులతో, వారి వారి ఆయుధాలతో, వారి వారి రథాలతో, వారి వారి అంగ ఉపాంగములతో సహా వచ్చేందులో ప్రవేశిస్తున్నారు. అగ్నిహోత్రుడికి నమస్కారం చేసుకుని, మహాశంభువుకి నమస్కారం చేసి పడ్డారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు. ఇలాగా మొత్తం జరిగిపోయిందండి. మొత్తం దేవతలందరూ అందరూ పడ్డారు. నాగులు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు వీరందరూ అందులో ప్రవేశించారు. అగ్నిహోత్రం మిన్నుముట్టింది. ఎక్కడికి వెళ్ళింది? ఊర్ధ్వండభిత్తి పర్యంతం జ్వల చిత్ర ఉషద్భుద. ఊర్ధ్వ అండభిత్తి పర్యంతం, ఇవన్నీ యోగ పరిభాషలో చూస్తే ఊర్ధ్వండభిత్తి అంటే బ్రహ్మాండపు పై కప్పు దాకా వెళ్ళిపోయింది. అక్క పైనే ఉన్నాడు పరమాత్మ అని నిన్ననే చెప్పాం కదా. ఆయన ఇప్పుడు దిగాడు లోపలికి. దీని అర్థం ఏంటి? ఆయన ఇప్పుడు దిగాడంటే అర్థమేంటి? పైన ఉన్నవాడు దిగాడేంటి అంటే సహస్రారం, ఈ మాడు పైకప్పు, బ్రహ్మరంధ్రపు పైకప్పు, సహస్రార స్థానం, అక్కడున్న పరమాత్మ అనుగ్రహించడానికి దిగాడు. ఆయన కుండల నీరు ఇప్పుడే పైకి ఇప్పుడు జ్వలింపజేశాడు. ఆ జ్వాల ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఊర్ధ్వాండ భిత్తి పర్యంతం అన్నాడు. అంటే సహస్రార కమలం వరకు లోపల రగులుతోంది. అది ఇక్కడ చెప్పడం అంతర్యాగంలో. అక్కడ దాకా రగులుకుందంట మహాగ్ని. అప్పుడు స్వామి లేచి పూర్ణాహుతి చెప్తున్నాడండి. ఈ దివ్య శ్లోకములు అష్టకారికలు అంటారు దీన్ని, 8 కారికలు. ఈ అష్టకారికలు అర్థం ఏంటంటే లలితమ్మ రామ్మ అంటున్నాడు ఇక్కడ. అమ్మా, ఇప్పుడు యజ్ఞం పూర్తయింది, మహాయాగం. ఈ చిదగ్ని కొండల్లోంచి ఉద్భవించి తల్లి అని ఆ లలితా మహాత్మసుందరిని మహాశంభువు లేచి స్తోత్రం చేస్తున్నాడు. అష్టకారికలు శ్రవణ మాత్రం చేత మహాఫలితం ఇవ్వగలిగే అష్టకారికలు 8 శ్లోకాలు. 8 శ్లోకాలు శ్రద్ధగా వినండి. సంప్రసన్న నిజం నిజాకారో వాయురూపం పరిత్యజన్, పరమేశ్వరుడు తన వాయురూపాన్ని కూడా ఉపసంహరించి పూర్తిగా హోతగా నిలబడ్డాడు. అక్కడ నిలబడి ఆజుహావతిదగ్నిస్థాం కారిక అష్టక పాఠక, అష్టకారిక పాఠాలు చేస్తూ ఉన్నాడు. అమ్మని ప్రార్థిస్తున్నాడు. విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైక నాయకి లలితా పరమేశాని సంవిద్వన్నే సముద్భవా, ఆనందరూపిణి పరే జగదానందరాయిని లలితా పరమేశాని సంవిద్వన్నే సముద్భవా, దాతృజ్ఞాన జ్ఞేయ రూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితా పరమేశాని సంవిద్వన్నే సముద్భవా, లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లలిత పరమేశాని సంవిద్వన్నే సముద్భవా, లోక సంత్రాణ రసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంవిద్వన్నే సముద్భవా, విశ్వసృష్టి పరాధీనే విశ్వనాథే విసంకటే లలితా పరమేశాని సంవిద్వన్నే సముద్భవా, సంవిద్వన్ని హుతాశేష సృష్టి సంపాదిత కృతే లలితా పరమేశాని సంవిద్వన్నే సముద్భవ, భండాజ్యై తారకాజ్యైశ్చ పీడితానాం సతాం ముదే లలితా పరమేశాని సంవిద్వన్నే సముద్భవ. 8 అష్టకారికలు పఠించాడు పరమాత్మ. మొదటిగా చెప్పినది విశ్వరూపిణి. ఇక్కడ జాగ్రత్తగా మళ్ళీ లలితా శాస్త్ర సహాయంతో మీకు అర్థం ఏంటంటే చెప్తా. ఏ తల్లిని పిలిచాడు ఇక్కడ? కొత్తగా రాబోయేది కాదు ఆవిడ, ఎప్పుడూ ఉన్నావిడ. ఎప్పుడు ఉన్న తల్లి ఇప్పుడు రాబోతోంది. ఇందులో అనేక రహస్యములున్నాయి, వాటన్నిటిని జాగ్రత్తగా అన్వయించుకుని మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా అమ్మ ఎవరు? విశ్వరూపిణి మొట్టమొదటి చెప్పాడు ఇక్కడ. మామూలుగా రచించలేదు ఈ శ్లోకాలు, ప్రతిదీ గొప్ప గొప్ప భావాలతో ఉన్నాయి. విశ్వరూపిణి ఆవిడ సర్వాత్మే. విశ్వరూపిణి అంతటియందు వ్యాపించిపోయి, వ్యాపించి ఊరుకునే కూర్చోలేదు. సర్వభూతైక నాయకి, సర్వభూతములకి ఆవిడే ఏకనాయకి, ఆవిడే మహేశ్వరి పరమేశ్వరి. అలాంటి తల్లి రావమ్మ, నువ్వు ఆనంద స్వరూపిణివి. ఆవిడ అసలు తత్వం ఆనందరూపిణి పరే, సచ్చిదానంద తత్వం. సృష్టిలో జగత్తుకి ఆనందం ఇచ్చేది ఆవిడ, అందుకే జగదానందరాయిని. ఆ తల్లి ఎలా తెలుస్తుంది? జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ రూపే మహాజ్ఞాన ప్రకాశిని. ఆ తల్లి బ్రహ్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. అది కలిగించితే జరిగేదేమిటి? త్రిపుటి ఏకత్వం. అది త్రిపుర సుందరి అంటే ఇదేనండి, మరొకటి కాదు. మూడుంటాయి ఎప్పుడూ కూడా, ఎప్పుడు మూడుంటాయి, జగత్తంతా మూడు. ఈ మూడింటిని మీరు ఎలా అన్వయించుకున్నప్పటికీ కూడా ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయము అంటే దేనిని తెలుసుకుంటున్నాడు అది, జ్ఞానము అంటే తెలుసుకునే ప్రక్రియ. ఈ మూడు ఎంతవరకు ఉంటాయి? తెలుసుకునే వరకు ఉంటాయి. తెలుసుకున్నాక జ్ఞాత జ్ఞానముతో సహా జ్ఞేయములో లీనమవుతున్నాడు. అప్పుడేమైంది? త్రిపుటి ఏకత్వమైంది. త్రిపుటి ఏకత్వమైనప్పుడు ఇంకా రెండు లేదు, ఉన్నది ఒక్కటి, అఖండం, ఏకరసం. అదే సచ్చిదానందం, జాతృ జ్ఞాన జ్ఞేయ. అదే జాతృ జ్ఞాన జ్ఞేయ. అదే ఉపాసక, ఉపాసన, ఉపాసిత, ఉపాస్య అనమాట. ఈ మూడు, మూడు ఏకమవడమే మోక్షం. మూడు మూడుగా ఉన్నంతకాలం మోక్షం కాదు, కనుక ఆ మూడు ఏకమవడమే సిద్ధి. ఆ మూడు ఏకమైపోతే త్రిపుటి లేదు, త్రిపుటి ఏకత్వం అయిపోయింది. త్రిపుటి ఏకత్వం ఉన్నప్పుడు ఏ సచ్చిత్ ఆనందం ఉందో అదే త్రిపుర సుందరి అంటే మరొకటి కాదు. త్రిపుర సుందరి తత్వం అంటే అదే. అందుకు నువ్వెవరివి అంటే జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ రూపే. నిజానికి జ్ఞాతలో జ్ఞానములో ఉన్నది ఆ జ్ఞేయమే. ఇది తెలియడమే జీవ బ్రహ్మైత్య జ్ఞానమంటే. ఇది తెలియడం అది చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ రూపే అంటే లలితా విద్య సామాన్యమైనది కాదు, అది జీవ బ్రహ్మైక్య విద్య అనేది ఈ మాటలోనే చెప్తున్నాడు. అలాంటి ఓ తల్లి సంవిద్వన్యే సముద్భవ, నువ్వే లోక సంహార రసికే, కాళికే, భద్రకాళికే, ప్రళయకాలంలో మహాకాల స్వరూపిణి, సమస్త జగత్తుని తన లోపలికి లాక్కునే మహాకాళి గురుబొమ్మ. ఆ నువ్వే ఈ జగత్తి స్థితిలో ఉన్నప్పుడు దెబ్బ తినకుండా కాపాడే పరమ మంగళ స్వరూపిణి అయిన గౌరువు నువ్వే. అందుకే లోక సంత్రాణ రసికే, ముందేమన్నారు? లోక సంహార రసికే, రెండవది లోక సంత్రాణ రసికే. లోకాన్ని సంహారం చేయాలని నాలుక చాచి నల్లని తల్లి ఆ కాళి మింగుతోంది. ఆ తల్లి లోక సంత్రాణ రసికే, ఈ జగత్తుని కాపాడుతూ నడుపుతూ ఉన్న ఆ తల్లి. అందుకే అప్పుడు మంగళే సర్వమంగళే లలితా పరమేశాని, మొత్తానికి విశ్వ సృష్టి పరాధీనే, ఎప్పుడు విశ్వాన్ని సృష్టించడమే అనేటువంటి పని పెట్టుకున్న తల్లి. విశ్వనాథే, విశ్వమునకు నాథ అంటే పాలకురాలు, చరాచర జగన్నాథ అనే మాట ఇక్కడ. ఇక్కడ మీరు గమనించినట్లయితే కాళి మొదట చెప్పబడింది, రెండవది కాళి అన్నప్పుడు లయకారిణి, రెండవది స్థితికారిణి, తర్వాత సృష్టికర్త్రి. సృష్టి స్థితి లయకారిణి అయిన అమ్మ, ఈ మూడే శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, మరొకటి కాదు. శ్రీ మాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే చిరగ్నికుండ సంభూత అనేది నాలుగవ నామం. దానికి ముందు మూడు నామాలు ఉన్నాయి. నిజంగా కథ చెప్పినట్టు చెప్పుంటే చిదగ్నికుండ సంభూత మొదటి నామం కావాలి, అంతే కదా? ఎక్కడి నుంచి పుట్టిందో మొదటి చెప్పాలి. అది చెప్తే ఒక పొరపాటు ఉంది. ఏంటంటే అమ్మ అప్పుడే పుట్టిందని మనం అనుకుంటామేమోనని ముందు ఈ మూడు నామాలు చెప్పాలి. అంటే అమ్మ ఎప్పుడు ఉన్నది, ఎలా ఉంది? సృష్టి, స్థితి, లయ అనే మూడు పనులు చేస్తూ ఎప్పుడు ఉండే ఈశ్వర చైతన్యమే అమ్మ. అదే మనకి భగవంతుడు అంటే ఏమిటి అన్నప్పుడు, ఎవ్వని చే జనించి జగము, ఎవ్వని లోపల ఉండి లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెంబడ రాది మధ్యలయ్యడెవ్వడు, సర్వము తనయైన వాడెవ్వడు, వారి నాత్మహు ఈశ్వరుడే శరణంబు వేడు. ఇదే ఒకటే తత్వము, ఇందులో రూపాల్లో ఏమీ లేవు. పరమేశ్వరుడు అంటే ఏమిటి చెప్పబడింది. ఈ పరమేశ్వరుడు శివుడు అనుకో, విష్ణువు అనుకో, అమ్మను మొత్తం వేద మతం ఏమీ అనుకోదు, ఎవరిని ఏమనుకున్నా. మొత్తానికి భగవంతుడు అంటే ఇదే, ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల ఉండు లీనమై, ఎవ్వని ఎందు డిందు. జనించు అంటే సృష్టి, ఉండు లీనమై అంటే స్థితి, దిందు అంటే లయం. ఈ మూడు ఎవరు చేస్తున్నారు? ఒక్కటే, అది పరమేశ్వరుడు ఎవ్వడు. ఆ పరమేశ్వరుడు అను, పరమేశ్వరి అను, ఆ తత్వానికి ఏం బాధ లేదు అని ఇక్కడ చెప్తున్నారు. ఈ విషయమే ఉపనిషత్తు యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్ అభిసంవిశంతి అని మంత్రంలో చెప్తున్నారు. ఈ మాటే మాత మహారాణి సింహాసనేశ్వరి. మాత అంటే సృష్టికర్త్రి, మహారాణి అంటే పాలనకర్త్రి, సింహాసనేశ్వరి అంటే లయకారిణి. అంటే సృష్టి స్థితి లయలు చేస్తుంది. ఈ చేస్తున్నప్పుడు సృష్టి స్థితికి వచ్చేటప్పటికల్లా మార్పు జరిగింది, స్థితి సంహారంలోకి వెళ్ళేటప్పటికల్లా మార్పు జరిగింది. కానీ ఈ మూడు చేస్తున్న అమ్మ మాత్రం మారలేదు. అందుకే ఈ మూడు నామాల్లో మారకుండా స్త్రీ అనే ఉంది, గుర్తుపెట్టుకోండి. స్త్రీ మాత, శ్రీ మహారాజ్ని, శ్రీమతి సింహాసనేశ్వరి. మారనిది స్త్రీ. స్త్రీ అంటే ఏమిటి? రిజశ్యావాని యజోగుంషి సాహి స్త్రీ రమతా సతాం. స్త్రీ అంటే వేదస్వరూపిణి, స్త్రీ అంటే పరబ్రహ్మశక్తి, స్త్రీ అంటే చైతన్య స్వరూపిణి. అంతే, ఇది అర్థం చేసుకుంటే చాలు. అందుకే ప్రతి వాళ్ళకి పేరు ముందు స్త్రీ రాస్తారు, అంతే వాడిదో చైతన్యం ముందు అర్థం. చైతన్యం ఉంటేనే స్త్రీ, స్త్రీ అంటే శోభాకళ అని అర్థం. శోభాకళ ఎప్పుడుంటాయి? చైతన్యం ఉంటే ఉంటాయి. అది తీసేస్తే రెండు లేదు. అందుకే స్త్రీ అంటే చైతన్యం. ఆ చైతన్యమే సృష్టి స్థితి లైల చేస్తుంది. ఇన్ని చేస్తున్నా పరిణామం ఇస్తూ ఆమె పరిణామం చెందటలేదు. అందుకు స్త్రీ మారకుండా ఉంది. అంటే ఎప్పుడు ఈ పనులు జరుగుతూనే ఉన్నాయి సృష్టిలో. ప్రతి క్షణం సృష్టి స్థితి లైలు జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోరు. ప్రతి క్షణం జరుగుతుంది సృష్టి స్థితి లయలు. అంతేగాని ఇప్పుడు సృష్టి ఇప్పుడు స్థితి ఎప్పుడో లయం కాదు. ప్రతి క్షణం సృష్టి స్థితి లైలు జరుగుతూనే ఉంటాయి. ఈ మూడు ఒకే చైతన్యం చేస్తుంది. ఆ చైతన్యమే అమ్మ. అందుకు మొదటి నామం ఏం చెప్పారు? శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమతి సింహాసనం. ఆ తల్లే ఇప్పుడు చిదగ్ని కుండంలోంచి రాబోతోంది. అది సమన్వయం. అప్పుడు చిదగ్ని కుండంలో స్వామి ఆహ్వానించాడు. పిలిచిన వాడు మహాశంభు. ఇంత యజ్ఞం చేశాడు, వీళ్ళందరూ ఆకుతైపోయారు. ఏమిటి ఇందులో మరొక అర్థం? వీళ్ళందరూ ఆకుతవ్వడం ఏంటి? ప్రతి వాడు కూడా ఇప్పుడు ఈ జరిగిన యాగానికి నేను మూడు రకాల నిర్వచనం చెప్పుకోవచ్చు, మూడు రకాలుగా చెప్పుకోవచ్చు, మూడు సాధనకు పనికొచ్చేవి నేను చెప్తున్నాను. జాగ్రత్తగా, ఊరికనే కథ అయితే చాలా వెళ్ళిపోవచ్చు, కానీ కేవలం కథ కోసం మీరు కూర్చోలేదు కదా. ఆంతర్యములు తెలియాలి, సాధనకు రావాలి. ఇప్పుడు యోగ మార్గంలో మీకు నిర్వచనం ఇంతవరకు చెప్పడం జరిగింది, ఏమి నీ కొండల్ని రగలడం అని. అయితే మరి ఆ యోగాలన్నీ మనకు సాధ్యమని భయపడద్దు. యోగంతో కొండల్ని రగిల్చుకోవడం ఎలాంటిదో, నిరంతర పరమాత్మ విచారణ వల్ల జాగే జ్ఞాన మార్గము అది. అదేవిధంగా నిరంతరం పరమాత్మని ప్రేమపూర్వకంగా ఉపాసించే భక్తి మార్గం అదే. మూడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మూడు ఒకటి. కొండలిని అన్నప్పుడు నీలో ఉన్న ప్రాణశక్తిని నియంత్రించి పరమాత్మని సాధించడానికి ప్రయత్నించడం కొండల్ని, అది అందరికీ అంత తేలిక కాదు. రెండవది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అన్నప్పుడు ఈ ముల్లోకాలకు అతీతమై, నీ శరీరానికి అతీతమై, అన్నిటికీ అతీతమైన ఒక నిర్మలమైన ఆత్మవస్తువుని పరం పుమాం సన్నిహితం గుహాయాం అని చెప్పినట్లుగా నీ ధారాకాశంలో నిర్వికారమైన పరమాత్మని, నీ బుద్ధివృత్తిని, నీ యొక్క మన బుద్ధివృత్తిని అటు తిప్పి విచారణ మార్గంలో నిరంతరం నేను ఈ దేహము కాదు. శంకరులు ఎందుకు చెప్పారా మాట? నపానిహి నపాదం, నేను పా చేతికి చెయ్యి కాదు, నేను కాలు కాదు, నేను కన్ను కాదు, నేను ముక్కు కాదు, నేను స్థూల దేహం కాదు, నేను కరణదేహం కాదు, నాకు ఆకలి లేదు, నాకు దప్పిక లేదు, నాకు సుఖం లేదు, నాకు దుఃఖం లేదు. వీటన్నిటికీ అతీతమైన ఆకలి దప్పులు ఇవన్నీ శరీర ధర్మాలు, సుఖదుఖాలు మనోధర్మాలు, కానీ నాకు అవి రెండు లేవు. నేను శరీరం కంటే మనస్సు కంటే అతీతమైన వాడిని అని నిరంతరం 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 మననం చెయ్యగా 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 ఈ రెండింటికి అతీతమైన పరతత్వంతో ఈ నేను వెళ్ళి మమేకం చెందుతుంది, అహం బ్రహ్మాత్మ వస్తుంది. ఇది జ్ఞాన మార్గం. భక్తి మార్గంలో ఈ గొడవలు ఏవి తెలియవు. ఎందుకంటే అప్పుడే నువ్వు శరీరం కాదు అంటే కొందరికి అప్పుడే ఒళ్ళు నిలబట్టే. ఆ దృష్టి రావాలంటే అంత అంతర్ముఖ దృష్టి కావాలి. బహిర్ముఖం అలవాటు అయిపోయిన వాళ్ళకి అంత తేలిక, వెలి దృష్టి ఉన్న వాళ్ళకి దొరకదు అంత తేలిక. అందుకే బహిర్ముఖ చదుర్లభ. మొదటి నుంచి గుర్తుపెట్టుకోండి, బహిర్ముఖ దృష్టి ఉండి బయట కనబడే విషయములే సర్వస్వానికి జంపర్లాడే వాళ్ళకి అమ్మ దొరకదు అని నేను చెప్పలే, అమ్మే చెప్పింది అక్కడ. బహిర్ముఖ చదుర్లభ, అంతర్ముఖ దృష్టి ఉండాలి, అంతర్ విచారణ జరగాలి. కనుక విచారణ మార్గంలో రగిలేది జ్ఞానాగ్ని, యోగ మార్గంలో రగిలేది కుండలిని, రెండూ ఒకటే. ఈ రెండిట్లో ఏం జరుగుతుంది? సర్వకర్మలు హుతములైపోయాయి. అదే దేవతలందరూ వెళ్ళి నిప్పులో దూకారు అంటే అర్థం, ఆ దేవతలు అంతకాలం నేను చేశాను నేను చేశానని అహంకారం కాస్త వెదిలిపెట్టి అందులో దూకారు. ఇక్కడ అర్థం మన నిప్పుల్లో దూకడం కాదు, మన అహంకారాన్ని జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. అది దీని యొక్క అర్థం. అంటే నేనే సర్వస్వం అని ఇంద్రియాలకు ఒక్కొక్క అహంకారం. ఎప్పుడైనా గమనించారా? ఇంద్రియాలకు ఒక్కొక్క అహంకారం. నా కళ్ళు అందంగా ఉన్నాయి, నా నోరు అందంగా ఉంది, నా మాట చాలా బాగుంటుంది కదా, ఎవడైనా నీ గొంతు బాగోలేదంటే కోపం. ఎందుకు? ఇంద్రియాలు నావి అనుకుంటున్నావు, కానీ నీకు మాట్లాడే శక్తి ఎవరిచ్చారు? నీకు చూసే శక్తి ఎవరిచ్చారు? నీకు వినే శక్తి ఎవరిచ్చారు? నడిచే శక్తి ఎవరిచ్చారు? ఊపిరి తీసే శక్తి ఎవరిచ్చారు? అది ఆలోచిస్తే ఈ శక్తులకి మూలమైన మహాశక్తి ఆ జగదంబా. అది నీ లోపల నిరంతర చింతన వల్ల అంతర్నిరంతరమని ధనమేధమాని అని చెప్తున్నది. నిరంతర మధన వల్ల నీ లోపల ఉన్న పరమాత్మ నిరంతరం ధ్యానించి 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 అహంకారములన్నీ అక్కడికి అర్పణ చేయడమే, నాదని ఏమీ లేదు. ధ్రువుడు చూడండి, విష్ణువు ప్రత్యక్షం అవగానే ఆయన తన శంఖాన్ని పెట్టేట బొగ్గ మీద పెట్టగానే మాట్లాడాడు, యోం తత్ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసూప్త సంజీవయత్ చకిల శక్తి ధరస్వధామ్న అన్యాస్త హస్తచరణ శ్రవణ త్వగాది ప్రాణాన్నమో భగవతే పురుషాయ పూజ్యం. ఎవడు నా లోపలికి ప్రవేశించి నిద్రించిన నా పలుకుని బయటికి తీశాడో అతడే నా ప్రాణాలని, నా చెవులని, నా పాదాలని కదిలిస్తున్నాడో ఆ పరమాత్మకు నమస్కారం అన్నాడు. చూడండి, నా ఎదురుగా శంఖచక్ర పద్మాలు పట్టుకున్న విష్ణువుకు నమస్కారం అనలేదు. ప్రతి వాడిలో వాడిని కదిలించేదేది అది అమ్మా. అది తెలిసాక ఇంకా నేను అనే అహంకారం, దిక్కుమాలిన అహంకారం ఉంటుందా అండి? ఈ నేను అనే అహంకారానికి హేతు ఆ చైతన్యం. అది ఉంటేనే నేను అని అనగలుగుతున్నాను నువ్వు. కనుక నేను అనేది, నావి అనేది అన్ని ఆ మహా అగ్నిలో లీనమైపోవాలి. అహంకార త్యాగమే అమ్మని ఆవిష్కరిస్తుంది. అదే ఇక్కడ దేవతలు నిప్పుల్లో దూకడంలో ఉన్న ఆంతర్యం. ఇది అర్థం చేసుకోవాలి. దీనికి అంతర్ముఖ దృష్టిని చెప్పి ఒక్కొక్క ఇంద్రియాన్ని పరిశీలించి ఇవన్నిటికీ మూలమైన ఆత్మ చైతన్యాన్ని ధ్యానించాలి. కన్నుని వెలిగించేది అదే, కానీ దానిని కన్ను చూడలేదు. చూడండి, వేదం చెప్తోంది మాట, నేను చెప్పను, ఉపనిషత్తులు చెప్తున్నాయి. చెవి ద్వారా వినే శక్తినిచ్చింది అదే, కానీ చెవి దానిని వినలేదు, పరమాత్మని వినలేదు అది. అలాగే ఇంద్రియాలన్నింటినీ అది నడిపిస్తుంది, కానీ ఇంద్రియాలు దాన్ని తెలుసుకోలేవు అది చెప్తున్నాడు ఇక్కడ. అది తెలుసుకుని ఇంద్రియగతమైన అహంకారములన్నీ కూడా త్యాగం చేయడమే భక్తిలో ప్రేమతో చేస్తాడు, విచారణలో జ్ఞానంతో చేస్తాడు, యోగ సాధనలో బలమైనటువంటి ప్రాణాయామాలు సాధనలో చేస్తాడు. కనుక ప్రాణశక్తిని నియంత్రిస్తే యోగం, బుద్ధిశక్తిని నియంత్రిస్తే జ్ఞానం, మనశ్శక్తిని నియంత్రిస్తే భక్తి. అంటే మూడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మనస్సు చిత్తవృత్తి, ఆ ప్రేమపూర్వకంగా నిరంతరం పరమాత్మని ధ్యానిస్తూ ఉండడం ఏదో, విచారణ మార్గంలో పరమాత్మని జ్ఞానించే పట్టుకోవడం అదే. మూడు ఒకటే, ఏమి ఒకదాన్ని ఒకటి కొట్టుకోనక్కర్లేదు, అసలు మూడు కలవాలి. అందుకే ఇక్కడ జ్ఞానాగ్ని, చిదగ్ని అంటే జ్ఞానాగ్ని. దీనినే మీరు భగవద్గీత భాషలో చెప్పాలంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ వచ్చిందిగా సమన్వయం. సర్వకర్మలు జ్ఞానాలలో, జ్ఞానాగ్నిలో దగ్ధమైతే ఇంకా నేననే అహంకారం పోయి ఉన్నది ఒకటే అని తెలుస్తుంది. ఆ తెలియడమే పరమాత్మ సాక్షాత్కారం, అదే లలితాదేవి ఆవిర్భావం. ఇంకోటి కాదు, సర్వవ్యాపిని అయిన లలితాదేవి యొక్క ఆవిర్భావం, ఇది ఆంతర్యం. ఇది ఉపనిషత్తులతో, యోగంతో, భక్తితో లలితోపాఖ్యానానికి ఉన్న చక్కని సమన్వయం. ఈ విధంగా ఎప్పుడైతే లలితా పరమేశాని సంవిద్వన్నే సముద్భవ అని స్వామి ప్రార్థించాడు, ఇత్యష్టకారికా పాఠం కుర్వాణే శంభునాయికే, ఆ శంభునాథుని చేసిన వెంటనే ఆవిర్భూవచిద్వన్నే లలితా పరమేశ్వరి, ఆ చిరగ్నిలోంచి లలితా పరమేశ్వరి ఒక్కసారి ఆవిర్భవించింది. ఆవిర్భవించిన స్వరూపం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నాడు. ముందుగా కనిపించింది ఒక మహాతేజపుంజం, ఒక అద్భుతమైన కాంతి పుంజం కనిపించిందిట అగ్నిజ్వాలల్లోంచి. అంటే ఇంతవరకు అగ్నిజ్వాలల్లో ఉన్న తేజస్సు కాక మరొక తేజస్సు అక్కడ కనిపించినది. ఆ తేజస్సు ఏ విధంగా ఉన్నది అంటే, ఇదివజ్జుహూర్మాంసముత్కృత్యోత్కృత్య మంత్రత కోటి సూర్య ప్రతీకాసం చంద్రకోటి సుశీతలం ప్రాదుర్బభూవ పరమం తేజపుంజం మనూపమం. తేజపుంజం అనూపమం అంటే పోలిక చెప్పలేని ఒక మహాతేజపుంజం ఆవిర్భవించిందిట. ఆ తేజస్సు ఎంత ఉంది అంటే కోటి సూర్య ప్రతీకాసం, కోటి సూర్యులు వెలుగుతుంది అండి. ఒక్క సూర్యుని చూడడానికి కళ్ళు చాలవే, మండిపోతాయి. మరి కోటి సూర్యుడు వెలుగు అంటే బాధ లేదు అది చూడొచ్చుట. ఎందుకంటే వెలుగైతే కోటి సూర్యులు వెలుగుంది, కానీ వేడి లేదు చంద్రుడు. మరి ఎలా ఉందంటే కోటి చంద్ర సుశీతలం, కోటి చంద్రుల చల్లదనం, కోటి సూర్యుల వెలుగు, రెండు ఉన్నాయి అక్కడ. అంటే వేడి లేని వెలుగు. ఎక్కడైనా వెలుగుంటే వేడి ఉంటుంది, వేడుంటే వెలుగుంటుంది. చల్లదనం ఉంటే వెలుగుండడం కష్టం, కానీ ఇక్కడ ఏంటంటే చల్లదనంతో కూడిన వెలుగు. ఇదే చిదేక రస రూపిణి అంటే, రసము అంటే ఆర్ద్రత, చిత్ అంటే వెలుగు. అదే ఆనందము, జ్ఞానము, జ్ఞానానంద స్వరూపం. అదే దీని యొక్క అర్థం, అఖండమైన జ్ఞానానంద స్వరూపం. అమ్మవారు ఒక మహాకాంతి పుంజం. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే అమ్మకి ఏ ఆకారం లేదు, ఆవిడ రాదరుచుకుంటే ఒక తేజపుంజంగా వచ్చింది జ్యోతి ఆవిడ. ఆ జ్యోతిని చూశారు. ఇదే మీకు చిదగ్నికుండ సంభూత వచ్చాం లలితా శాస్త్రానికి, దీనికి కలిపి చెప్తున్నా. ఎందుకు వచ్చిందా తల్లి? దేవకార్య సముజ్జత, దేవకార్యం కోసం వచ్చింది. దేవకార్యం అంటే దేవతల్ని రక్షించడం కోసం వచ్చిందా తల్లి? దేవతల కార్యం ఏంటండి? లోకరక్షణే దేవతల కార్యం. వాళ్ళకో పని ఉందా? లోకాన్ని కాపాడడానికి ఈశ్వరుడు ఇచ్చిన శక్తితో పనిచేసేవాళ్ళు దేవతలు. ఒక్కొక్కప్పుడు వాళ్ళ శక్తి వాళ్ళకి చాలనప్పుడు తమ శక్తులకు మూలమైన పరాశక్తిని ఆరాధిస్తారు, అప్పుడు ఆ పరాశక్తి వస్తుంది. ఇదే దీని ఆంతర్యం. ఆ పరాశక్తి వచ్చి ఎందుకు వచ్చింది? దేవకార్య సముజ్జత. వచ్చినప్పుడు ఎలా ఉంది అంటే కోటి సూర్య ప్రతీకాసం కోటి చంద్ర సుశీతలం. ఆ కాంతి ఎలా ఉంది, రంగు ఎలా ఉంది? అదే మీకు లలితా శాస్త్రంలో ఉజ్జద్భాను సహస్రాభ అది చెప్తున్నాడు. ఉజ్జద్భాను సహస్రాభ అంటే ఉదయించిన సూర్యులు 1000 మంది ఒక్క దగ్గర ఉంటే, ఇక్కడ 1000 అంటే అనంతము అని అర్థం, కోటి అన్నా అనంతమే, అనంతమైన సూర్యులు ఒక్క దగ్గర ఉంటే. ఈ మాట ఎందుకు చెప్పారంటే ఊహాతీతం అని చెప్పడానికి చెప్పారు. ఇక్కడ అనూహ్యమది, అలౌకికమది, దివ్యమది, అందుకు వర్ణిస్తున్నారు ఇది ఉద్యద్భాను సహస్రాభ. అలాంటి మహా తేజస్సు ఆవిర్భవించింది. దాన్ని వీడు చూస్తూ ఉండగా ఆ తేజ పుంజంలో తన్మధ్యమే సమదహూ చక్రాకారమనుత్తమం, క్రమంగా తేజస్సు చూస్తూ చూస్తూ ఉండగా దాని మధ్యలో ఒక చక్రాకారం కనబడింది వాళ్ళకి. ఎప్పుడైనా చూడండి, మన చిట్ట చీకట్లో ఉన్నప్పుడు టార్చ్ లైట్ ఒక్కసారి వెలిగించగానే అది టార్చ్ అని కానీ దాని ఫిల్మెట్ కానీ కనబడదు, ముందు కాంతి కనబడుతుంది, తర్వాత మన కళ్ళు అలవాటు పడ్డాక దానిలో ఉన్న ఆకృతి కనిపిస్తుంది. అదే విధంగా ఆ తేజపుంజ మధ్యంలో వాళ్ళకి ఏం గోచరించిందంటే చక్రాకారం అనుత్తమం. అనుత్తమం అంటే సర్వశ్రేష్టమైన ఒక చక్రాకారం కనబడిందిట, ఆ చక్రమే శ్రీచక్రం. అదే ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. చతుర్బాహు సమన్విత అంటే నాలుగు చేతులతో ఉందని అర్థం కాదు. ఇక్కడ శ్రీచక్రాది చతుర్బాహులు అంటే చిట్ట చివరికి శ్రీచక్రంలో త్రైలోక్యమోహన చక్రం చతురస్రం, ఈ చతురస్రానికి చతుర్బాహువులు అని అంటారు. ఆ చతుర్భుజం కనిపించింది, అది దీని అర్థం. ఆ చతుర్భుజం గోచరించగానే మీరు నమస్కారం చేస్తూ ఉండగా తన్మధ్యమే మహాదేవి, ఆ మధ్యలో మహాదేవి గోచరించింది. ఆ శ్రీచక్ర మధ్యంలో బిందు స్థానంలో తల్లి ఉందండి, దర్శనమిచ్చింది అమ్మ. ఉజ్జద్భాను సహస్రాభ చతుర్భాహు సమన్విత, ఆ నాలుగు చేతులు రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశజ్వల మనోరూప ఇక్షుకోదండ పంచతన్మాత్ర సాయత నిదారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల. ఆ తల్లి గోచరించింది నాలుగు చేతులు, ఆ నాలుగు చేతుల్లో నాలుగు రకాల ఆయుధాలు పట్టుకుంది. పై చేతుల్లో పాశము అంకుశము, కింద రెండు చేతుల్లో చెరకబిల్లు, ఐదు పువ్వులు బాణాలు. చూడ్డానికి పాశాంకుశములు కానీ అవి ఏమిటో చెప్తోంది శాస్త్రమే. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశజ్వల మనోరూప ఇక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ఇక్కడ కొంచెం భావించండి, ఎందుకు చెప్తున్నారు ఏమి రాగము పాశము ఎందుకు ఇలా చెప్పాడు? పాశము అంకుశము చెరకబిల్లు పూలు బాణాలని చెప్పి ఊరుకోవచ్చు కదా. అంటే మనకు మొదటే చెప్తున్నాడు పైపై చూడకు లోపలికి చూడు అని. రాగమే పాశము, క్రోధమే అంకుశము, ఈ రెండు పట్టుకుందిట. మనస్సు చెరకవిల్లు, పంచబాణాలు, పంచతన్మాత్రలు, పంచతన్మాత్ర సాయక. పంచతన్మాత్రలు అంటే ఏమిటి అర్థం? శబ్ద స్పర్శ రూప రస గంధ, ఈ ఐదింటితోటే మన బ్రతుకంతా మీరు ఆలోచించండి. శబ్దము స్పర్శ రూపం రసం అంటే రుచి, గంధం వాసన, శబ్దస్పర్శ రూపరస గంధ, ఈ ఐదింటితో ఉన్న ప్రపంచంతోనే మన అనుబంధాలు నాది నాది అన్ని ఏర్పరచుకుంటున్నాం. కనుక మన లోపల చైతన్యం ఇంద్రియాల ద్వారా ఐదింటితో పట్టుకుంది. కానీ ఈ ఐదింటితో ఇంద్రియ ద్వారాల ద్వారా బంధం ఏర్పరచుకునేది ఎవరు చెప్పండమ్మా? మనస్సు కదా. మనస్సు వీటితో కలిస్తేనే అనుబంధం ఏర్పడుతుంది. లేకపోతే ఇప్పుడు నేను ఇంత చెప్తున్నాను, ఒకటి విన్నే వినడు, తర్వాత ఏం విన్నారంటే ఆ టైంలోనేనండి ఏమిటి నిద్ర వచ్చింది, లేదా కొందరు కళ్ళు తెరిచి అలా వింటూ ఉంటారు కానీ చెప్పింది గుర్తుండదు. ఎందుకు? ఆ టైంలో ఇల్లు గుర్తొచ్చింది, అయ్యో ఇవాళ 8:30 దాటిపోయింది, 8:30 కల్లా ఇంటికి వెళ్తే ఆ సీరియల్ వస్తుంది అనుకున్నాను నేను, కానీ ఇక్కడే 8:30 లాగేసేట్టున్నాడే సీరియల్, వాళ్ళు ఏం జరిగిందో మిస్ అయిపోయానే అనుకుంటాను. అంటే మీరు ఇక్కడే ఉన్నారు, శబ్దం ఇక్కడే ఉంది, శబ్దం మీద చెవి మీ దగ్గర ఉంది, కానీ శబ్దం మీలోకి వెళ్ళలేదు. ఎందుకు? మనస్సు దానికి అటాచ్ అయ్యలేదు. అందుకే ఎంత అద్భుతమైన సింబాలిజం చూసారా, పంచ తన్మాత్రలు బాణాలుట, మనస్సు చెరుకు విల్లుట. బాణం ఎప్పుడు పనిచేస్తుంది? విల్లుకి అనుసంధానించినప్పుడే బాణం పనిచేస్తుంది. కనుక శబ్దస్పర్శ రూప రసగంధాలు మనస్సుతో తగిలినప్పుడే పనిచేస్తాయి. అది ఇక్కడ చూడండి, ఈ రెండు, ఈ రెండిటికి, ఈ రెండు తగలడం వల్ల రెండు రకాల భావాలు కలుగుతాయి మనకి. ఏమిటి? వినకూడని శబ్దం వింటే అసహ్యమో కోపమో కలుగుతుంది. వినవలసిన శబ్దం, వినవలసిన శబ్దం ఏంటంటే ఇంకోటి మనం పొగడ్డం అంతే కదా, అలాంటివి వింటే ఆనందం కలుగుతుంది. సృష్టిలో అంతే. అలాగే తినకూడని తింటే అసహ్యం, తినవలసింది తింటే ఆనందం. కనుక సృష్టిలో మనస్సు ఈ పంచతన్మాత్రలతో అనుబంధం ఏర్పరచుకోగానే రెండు రకాల భావాలు కలుగుతాయి, అనుకూల భావం, ప్రతికూల భావం. అనుకూల భావం పేరు రాగం, ప్రతికూల భావం పేరు క్రోధం, అంటే రాగద్వేషాలు. ఈ రెండే అమ్మవారి పైరెండు ఆయుధాలు. ఈ నాలుగే మనకు తెలుసు, కానీ ఈ నాలుగు ఏ చైతన్యం వల్ల పనిచేస్తున్నాయో మనకు తెలుసా? ఆలోచించండి, ఈ నాలుగు మనకు తెలుసు. దీని గురించిన పెద్ద ఉపన్యాసం యొక్క అందరికీ అనుభవంలో ఉన్న విషయాలు ఈ నాలుగే, అవునా కదా? చెప్పండి, మనస్సు, పంచతన్మాత్రలు, రాగద్వేషాలు, అవి లేనిదెవరు? ఇది తప్ప ఇంకోటి మనకు తెలియదు కూడా నిజానికి. కానీ ఈ నాలుగు ఏది ఉండడం వల్ల పనిచేస్తున్నారు ఎప్పుడైనా ఆలోచించావా? ఆ చైతన్యమే అమ్మ, అందుకే నాలుగు ఆవిడ చేతిలో ఉన్నాయని చెప్తే అర్థం ఆ చైతన్యం వల్లనే ఈ నాలుగు కదులుతున్నాయి. కనుక నువ్వు ఈ నాలుగింటితో అడ్డుకోకుండా ఈ నాలుగు ఏ చైతన్యం వల్ల కలుగుతున్నాయో ఆ తల్లిని ఉపాసించు అది చెప్పడం. అందుకు నువ్వు వాటి చేతిలో ఉండకయ్యా, అది అమ్మ చేతిలోవి అని తెలుసుకున్నాక నువ్వు ఇంక నీకేం మిగిలింది? నువ్వంటే ఏమిటి? మనస్సు. నువ్వంటే ఏమిటి? ఈ మనస్సుతో ఏర్పరచుకున్న శబ్దస్పర్శ రూపరస గంధాలు. నువ్వంటే ఏమిటి? వాటితో ఏర్పరచుకున్న ప్రతికూల అనుకూల భావాలు. ఇవన్నీ ఎప్పుడు అమ్మకిచ్చేసేవో, ఇంక నువ్వేం మిగిలో? నువ్వు అమ్మలో లీనమయ్యో. అదే అహమిచ్చేవ విభావయే భవ. అర్థమైంది కదా? ఇదే తత్వం అండి మొత్తం. ఎంత మొట్టమొదటి చెప్పాడు రాగస్వరూపు, ఇది ఎంతమందికి అర్థమవుతుంది? ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. అర్థం అవడానికి పుట్టాం మనం, అయినా అర్థం చేసుకోలేదంటే అజ్ఞాన మాలిన్యం పేరుకుపోయింది అని అర్థం. సాధన చేయి, అమ్మని అనుగ్రహం ఉంటే తప్పకుండా అర్థమయ్యేలా చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా? మొత్తం ప్రపంచాన్ని నడిపే తల్లిని పట్టుకుని ఎప్పుడైతే అన్ని ఆవిడ చేతులు పెట్టేసేవో, ఇంకా నేనుగాడు ఏం చేస్తాడు? ఆవిడ పాదాల్లో లీనమైపోతాడు. అది ఇక్కడ అహం బ్రహ్మాస్మి స్థితికి తీసుకెళ్తాను. మొత్తానికి అమ్మ చేతులు ఇప్పుడు ఏం కనబడ్డాయి? ఆ శ్రీచక్ర మధ్యంలో బిందువులో ఈ నాలుగు చేతులతో అమ్మ గోచరించింది. చంద్రలేఖ, మూడు కళ్ళు, ఇంకా అక్కడి నుంచి అమ్మ స్వరూపాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు. జగదుజ్జీవనాకారం, ఆ తల్లి ఈ జగత్ అంతటిని కూడా తిరిగి చైతన్యవంతం చేయగలిగినటువంటి తల్లి. బ్రహ్మ విష్ణు శివాత్మిక, ఆ తల్లి బ్రహ్మ విష్ణు శివస్వరూపిణి. అంతేగాని బ్రహ్మ కంటే విష్ణువు కంటే శివుడి కంటే వేరుని కాదు, బ్రహ్మ విష్ణు శివులకు కూడా మూలమైన మహా చైతన్యం ఆ తల్లి. ఆ అందం ఎలా ఉందంటే సౌందర్య సార సీమాంత సౌందర్యం తన పరమ పరిపూర్ణత్వాన్ని అక్కడ చూపిస్తున్నది. ఆనందరస సాగర, అది ఆనంద రస సముద్రం, సంపూర్ణ సౌందర్యం. వెలుగు ఎలా ఉందంటే జపాకుసమ సంకాసాం, జపాకుసం వలె ఎర్రని కాంతులతో ఉన్నది. సర్వ ఆభరణ సంయుక్తం శృంగారేక రసాలయం, చక్కటి సౌందర్య రసమయమై ఉన్నది. ఆ తల్లి కళ్ళల్లోంచి దయ కురుస్తోంది అండి. కృపాతరంగిత పాంగన యనాలోక కౌముది అరుణాం కరుణాతరంగితాక్షి, అమ్మ కళ్ళల్లోంచి కరుణ తరంగ తరంగాలుగా ప్రసరిస్తుందిట. తరంగాలు తరంగాలు అంటే ఒకదాని వెంబడి ఒకటి వస్తూ ఉన్నాయి, ఎడ తెగకుండా వస్తున్నాయి. అది ఎడ తెగకుండా అమ్మ కన్నుల్లోంచి కరుణా తరంగాలు వస్తున్నాయి. అప్పుడు దేవతలు దర్శిస్తున్నారు, మొట్టమొదటిగా నిప్పులోంచి వచ్చింది కదమ్మా. ఆ వచ్చినప్పుడు ఒక్కొక్కడి కనిపిస్తున్నాయి. ముందు శిరస్సు, ఎప్పుడైనా పైకొచ్చినప్పుడు ముందు కనబడేది శిరస్సు. అందులో స్త్రీ దేవతల్ని వర్ణించేటప్పుడు శిరస్సు నుంచి పాదం వరకు వర్ణించాలి, పురుష దేవతల్ని వర్ణించేటప్పుడు పాదం నుంచి శిరస్సు వరకు వర్ణించాలి ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయమే వశిన్యాది వాగ్ దేవత లలితా శాస్త్రంలో పాటించారు. అంతేకాదు అగ్నికుండంలోంచి వచ్చేటప్పుడు ముందు శిరస్సు అలా వస్తుంది. ఈ ఔచిత్యాన్ని కూడా పాటించి రెండు కలిపి ముందు కనబడింది అమ్మ యొక్క దివ్యమైన శిరస్సు. అది చంపక అశోక సౌ పున్నాక సౌగంధికల సత్కజ, చంపక అశోక పున్నాక సౌగంధిక, ఇవన్నీ దేవతా కుసుమాలు. అవన్నీ అలంకరించుకున్న ఒక పెద్ద కేశపాశం అమ్మవారిని, అది కనిపించింది. ఆ తర్వాత కురివింద మణిశ్రేణి కన కోటీర మండిత, అలాంటి కేశపాశం కలిగినటువంటి శిరస్సుపై ఒక చక్కటి కిరీటం పెట్టుకుంది. అందులో కురివింద మణులు మొదలైనవి ఉన్నాయి, చంద్రలేఖ కూడా భాషిస్తున్నది. అలాంటి కిరీటాన్ని పెట్టుకున్నది. ఆ తర్వాత అమ్మ యొక్క ఫలభాగం అది అష్టమి చంద్ర విభ్రాంగరికస్తర శోభిత, అష్టమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడో ఆ విధంగా ప్రకాశిస్తున్నటువంటిది. దాని తర్వాత అమ్మ కళ్ళు వక్త్రలక్ష్మి పరీవా హచల మీనాభలోచన. అంతేకాదు ఆ పైన ఉన్న కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే మదనస్పర మాంగళ్య గృహతోరణ చిల్లిక, అమ్మవారి ముఖం సౌందర్యానికి మాంగళ్యానికి అంటే శుభాలకి నిలయం. అలాంటి శుభానికి గృహంట అమ్మ ఇల్లు, ఇంటి ముందు కట్టిన తోరణంలా ఉండిట అమ్మ యొక్క కనుబొమ్మలు. ఎంత అందంగా భాషిస్తున్నటువంటి తోరణం వలె. ఇక రెండు కళ్ళు మీనాక్షి చలన్ మీనాభలోచన, అటు ఇటు కదులుతూ ఈ జగత్తుని చూస్తున్న అమ్మ యొక్క కళ్ళు. ఆ తర్వాత నవచంపక పుష్పాప నాసాదండ విరాజిత, సంపెంగ కుసుమం వలె పక్క ప్రకాశిస్తున్నటువంటి నాసిక. ఆ నాసికకి రెండు వైపులా రెండు రత్నాలు భాషిస్తున్నాయి, మధ్యలో బులాకి భాషిస్తుంది. అది ఎలా ఉందంటే తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుల, తారాకాంతుల్ని అలంకరిస్తున్నాయి అంటే చుక్కల కంటే నక్షత్రాల కంటే భాషిస్తున్నాయట తేజస్సుగా. అది నిజానికి ఒకవైపు శుక్రుడు, ఒకవైపు బంగారుడు, మధ్యలో చంద్రశక్తి. అదే అక్కడ చెప్పినటువంటి మూడు కూడా పగడము వజ్రము ముత్యము అని వర్ణించారు. ఇవన్నీ రహస్యములు అలా భాషిస్తున్నది. ఆ తర్వాత అమ్మవారి యొక్క చెక్కిళ్ళు అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మందహాసం, ఆమె నవ్వితే ఆ నవ్వుకి కామేశ్వరుడు మనసు మునిగిపోతుందిట. అందుకే మజ్జత్ కామేశ మానస మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస, శివుడు మునిగిపోతాడట ఆ నవ్వులో, అలాంటి నవ్వు. తర్వాత గడ్డ ఉన్నదే అనాకలిత సాదృశ్య దుబుక శ్రీ విరాజిత. తను కోరిక చెప్పలేమని నమస్కారం చేశారు సింహాజివాదేవ. తమ చుబుక మౌపమ్యరహితం అంటారు శంకరభగవత్పాదంలో. అమ్మ ఎలాంటి గడ్డం అది, చిన్నప్పుడు నువ్వు ఉన్నప్పుడు హిమవంతుడు ఆ గడ్డం పులికి పుచ్చుకుని నిన్ను లాలించాడు, అప్పుడు ఆ చేయి పట్టుకున్నాడు కదా. పరమేశ్వరుడు నీ ముఖ సౌందర్యాన్ని చూడాలన్నప్పుడు నీ గడ్డం కింద చేయి పడతాడు. అప్పుడు ఎలా ఉందంటే నీ ముఖం అర్థంలాగుంటే నీ గడ్డం శివుడు పట్టుకోవడానికి పిడిలాగుందమ్మా అని చక్రభగవత్పాదం అంత అందంగా వర్ణించారు. కమ చుబు కమ ఉపమ్యరహితం. ఆ తర్వాత కంఠంలో మూడు రేఖలు. ఆ కంఠం చూడగానే అయ్యగుర్తొస్తున్నాడు, అమ్మని చూడగానే అయ్య గుర్తు రావాలి. అది ఉపాసన పద్ధతి. అమ్మని చూస్తే అయ్య గుర్తు రావాలి, అదే పాతివ్రత్యం ఉన్న స్త్రీ యొక్క లక్షణం. ఆయన్ని చూస్తే ఆవిడ గుర్తు రావాలి, ఆవిడ చూస్తే ఆయన గుర్తు రావాలి, ఇదే దాంపత్య ధర్మం. అందుకే కంఠం దగ్గరికి రాగానే కామేశబద్ధ మంగళీయ సూత్ర శోకిత కంధరా, అయ్యవారు కట్టిన మంగళసూత్రంతో శోభిస్తున్నటువంటి కంఠం. ఇది అలా వర్ణిస్తున్నారు అమ్మ స్వరూపాన్ని. చిట్ట చివరికి అమ్మ పాదాల వరకు వర్ణించారు. ఇంకా చాలా ఉంది కానీ అది చెప్తే మిగిలిన రోజులన్నీ వాటికి అయిపోతాయేమో. మొత్తానికి అరుణారుణకో శుంభ వస్త్ర భాస్కటీతటి, ఎర్రని వస్త్రం కట్టుకుంది సంధ్యాకాంతులు వెచ్చల్లుతున్నటువంటి అరుణారుణకో శుంభ వస్త్ర భాస్కటీతటి, రత్న కింకిణికారంజల సనాదామ భూషిత రణకింకిని మేఖల. అదే మాణిక్యంతో కూడినటువంటి వడ్డాణం కట్టుకుంది అమ్మ. రసనాదామ భూషిత వలనులు చిన్న చిన్న ముగ్గురు చప్పుడు చేస్తున్నాయి, అందరూ ధ్వనులు చేస్తున్నాయి. మంత్రమయమైనటువంటి ఆ వడ్డాణం తమ భాషిస్తున్నది. క్రమంగా అమ్మ యొక్క దివ్యమైన పాదములు గూఢగుల్ఫ కూర్మపుష్ట జ్యేష్ఠ ప్రభదాన్విత. చీలమందలు కనిపించకుండా చీర కట్టుకున్న తల్లి సంప్రదాయం అంటే ఇది. చీలమందలు కూడా కనబడకుండా చీర కట్టుకోవడం ఉత్తమ స్త్రీ యొక్క సంప్రదాయం. ఇక్కడ అమ్మ రూపాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఇందులో అమ్మ చీర కట్టుకుందని, పాపిట సింధూరం పెట్టుకుందని ఇవన్నీ ఉన్నాయి. ఆ సీమంత సింధూరం అన్ని వర్ణించారు. ఇది దీన్ని బట్టి మీరు ఆలోచించండి, చీర కట్టడం, సింధూరం ధరించడం, కుంకుమ పెట్టడం అమ్మవారి అలంకారం. ఋషులు ఆ స్వరూపాన్ని చూసి స్త్రీలు కూడా అలా అమ్మవారిని అనుకరించి పవిత్రమైన శక్తిని పొంది అమ్మ అనుగ్రహానికి పాత్రులవ్వాలని భారతదేశంలో ఈ ఋషులు ఈ సంప్రదాయాన్ని అలవాటు చేశారు. మనం అద్భుతమైన ఆ సంప్రదాయాన్ని విడిచిపెట్టి దేవతలకు దగ్గరయ్యే బదులు వాళ్ళ ఆపోజిట్లకు దగ్గరయ్యే వేషాలు వేసుకుంటున్నాం మనం. దేవతలకు ఆపోజిట్లు ఎవరు? భూతప్రేత పిశాచాలు. వాళ్ళకి వక్తరాహిత్యం ఇంకా చెప్పక్కర్లేదు నేను ఎందుకు అమ్మ గురించి ఆలోచించేటప్పుడు. ఆ దివ్యమైనటువంటి ఆ స్వరూపం గూఢగుల్ఫ, ఆ గుల్ఫములు చీలమండలు కనబడకుండా చీర కట్టుకున్నది. ఆ పైన ఉన్నటువంటి ఆ నీగాళ్ళు అంటే పాదం యొక్క పైభాగం కొంచెం ఉబ్బి ఆ వేళ్ళు ముందుకు వచ్చిందట. అది కూర్మపుష్ట జ్యేష్ఠ ప్రభదాన్విత. నఖదీదిత సంచందన మజ్జనతో భోగుణ, నమస్కరించిన వారి తలలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టగలిగే బెన్నెలని వెదజిల్లుతున్నటువంటి కాలి వేళ్ల గోళ్ల కాంతులు అమ్మవారివి. ఇవి ఎలా ఉన్నాయంటే చంద్రుణ్ణి తీసుకొచ్చి 10 ముక్కలు కత్తిరించి గోళ్ళుగా పెట్టారా అన్నట్టున్నాయండి. నఖదీదితి సంచన్న నమజ్జన తమో గుణ. మొత్తం మీద పాదాల కాంతులు ఎలా ఉన్నాయంటే పదద్వయ ప్రభాదాల పరాకృత సరోరుగా. అమ్మ యొక్క పాదములు పద్మముల కంటే మించిపోయి ప్రకాశిస్తున్నాయి. పాద పద్మములు అండా లేదు, పద్మాల కంటే గొప్పగా ఉన్నాయి. అలౌకికమైన చరణములు, ఆ దివ్య చరణముల శోభ చాలాసేపు వర్ణించారు వసింహాది వాగ్దేవతలు అక్కడ. ఆ తర్వాత అమ్మ ఆ పాదం కదిపింది అందులోంచి. ఆ కదిపినప్పుడు సింజాణిమణి మంజీర మండిత శ్రీపరాంబుజ, ఒక్కసారి బుబ్బలు మోగేయటండి, ఘనత్కారం చేసే ఆ మొబ్బలు. ఆ మొబ్బలు మోగితే వేదాలు వినిపించాయి. మహానుభావుడు కూచుమంచి తిమ్మకమని చెప్తాడు, తొలి పల్కు గిల్కు టందెలుగల ఎలనాద పూప వెన్నెలరేని భూను చానా అన్నారు అమ్మవారిని. తొలి పల్కు గిల్కు టందెలు వేదనాదములు మోగుతున్న అద్భుతమైన మంజీరములవి. అలాంటి పాదములు అమ్మ కదిలించి గోచరించినందులో ఆ దివ్య స్వరూపం సర్వ అరుణ అనవజ్యాంగి సర్వాభరణ భూషిత సర్వ అరుణ. మొత్తం ఎర్రగా ఉంది అమ్మ. ఎర్రదనం దేనికి సంకేతం అంటే ఉపనిషత్తు చెప్తోంది వర్ణానామాద్యం లోహితం, రంగుల్లో మొదలు ఎరుపుదండి. కనుక సృష్టికి నేనే మొదలు అని చెప్పడానికి ఆ రంగు సంకేతం అంట. అంతేకాదు కరుణకి రంగు అరుణము అని శాస్త్రం మనకు చెప్తున్నది. దయకి సంకేతం ఎరుపుట, అది డేంజర్ కలర్ కాదు, అది అదేమో ఎడమది పడమర దేశం వాడికి అవచ్చు, కానీ మనకు మాత్రం ఎరుపు ప్రారంభానికి కారుణ్యానికి సంకేతం. అమ్మ దయామయ్యి అని కరుణకి సంకేతమే అరుణం. అందుకే శంకర భగవత్పాదులు వారు చెప్తారు, జగత్రాతు శంభో కరుణ కాచి దరుణ అన్నారు. అరుణే కరుణ, కరుణే అరుణ. ఆ కరుణామయ్యైనటువంటి అమ్మ సంపూర్ణమైన ఆకృతి గోచరించింది. ఆ గోచరించిన వెంటనే చూస్తున్నవాడు ఎవడక్కడ చూడడానికి ఎవరున్నారు? ఒక శంభు తప్ప ఎవరు లేరు, అందరూ అగ్నిలో దూకారు. ఆ శంభుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే ఒక్కసారి ఆ తల్లి తన విశ్వరూపాన్ని పరీక్షించింది. ఆ తల్లి యొక్క స్వరూపంలో మూడు నేత్రములు గోచరించే ముందు, ఆ త్రినేత్రములు, ఆ త్రినేత్రాల్లో అగ్ని, చంద్ర, సూర్య మూడుట. ఇందులో సూర్యమయమైనటువంటి అమ్మ యొక్క, చంద్రమయమైన అమ్మ యొక్క ఎడమ కన్నులోంచి, ఎడమ కన్ను చంద్రమయం, కుడి కన్ను సూర్యమయం, పాలం అగ్నిమయం. ఆ ఎడమ కన్నులో బ్రహ్మ తథారభ, బ్రహ్మలక్ష్మి కనిపించారట. ఇక్కడ చూడండి, బ్రహ్మలక్ష్మి అక్కడ కనిపించారట. దక్షిణ సూర్య రూపాచ లలితాయా విలోచనాత్ విష్ణుశ్చైవ మృడానీచ, దక్షిణ నేత్రంలో విష్ణువు గౌరీ కనిపించారట. ఇక పాలనేత్రంలో అత రుద్రస్థ వాగ్దేవి లలితాయ లలాటజాత్ వన్ని రూపా ధ్వజత సంభవం కుంభ సంభవ, అక్కడ కనిపించింది రుద్రస్థ వాగ్దేవి. రుద్రుడు సరస్వతి కలిసి అగ్నినేత్రంలో గోచరించారట. అగ్నిర్మేవా చిత్రిత, ఇది ఇక్కడ రహస్యం. అగ్ని వాక్కు కనిపది కనుక అగ్నినేత్రంలో వాళ్ళిద్దరూ కనిపించారట. అంటే నిన్న మనం చెప్పుకున్నామే కవలలు, ఆ కవలలు ఆ కళ్ళల్లో ఉన్నారు. అవే ఇటు అటు మారి ఒకరికి లక్ష్మి బ్రహ్మదేవుడికి సోదరిగా ఉన్న ఆమె విష్ణువుకి పత్నిగా వెళ్ళింది, విష్ణువుకి సోదరిగా ఉన్నటువంటి గౌరీ రుద్రుడికి పత్నిగా వెళ్ళినది, అదేవిధంగా విష్ణువుకి మన శివునికి సోదరిగా ఉన్న పార్వతి సరస్వతి బ్రహ్మదేవుని వద్దకు వచ్చింది. అదే ఇక్కడ తత్వం చూపించాడు. ఎందుకు ఇలా చూపించాడంటే అమ్మయే ఈ మూడు శక్తులు, ముగ్గురమ్మల మూల పుట్టమ్మ అందుకే మాట చెప్పారు ఇక్కడ. ముగ్గురు మూర్తులకి, ముగ్గురమ్మలకి నా కళ్ళు మూలం. అదే శంకరులు చెప్తారు, అమ్మ నీ కళ్ళతోనే సృష్టి స్థితి మూడు చేస్తున్నావు, సృష్టి స్థితి లైన మూడు చేస్తున్నదని చెప్పడానికి సృష్టికర్త, స్థితికర్త, లయకర్త అమ్మ కళ్ళలోనే ఉన్నారు. ఆ తర్వాత అమ్మ దేహం నుంచి దేవతలందరూ ఉత్పన్నమయ్యారు. అంటే విశ్వరూపం అమ్మ చూపించింది, లలిత విశ్వవిగ్రహ అమ్మ విరాట్ స్వరూప వర్ణన ఇక్కడ ఉన్నది. ఆ అమ్మ నుంచే సమస్త దేవతలు ఉత్పన్నమయ్యారట. దీని అర్థం ఏంటి? దేవతలందరూ పడితే అమ్మ వచ్చిందంటే అమ్మకు ఆకారం దేవతల వల్ల వచ్చిందని అర్థం కాదు, దేవతలు అమ్మ వల్లనే వచ్చారు. అలాంటి వాళ్ళు అమ్మ వల్ల వచ్చే శక్తితో పనిచేస్తూ పరిమిత శక్తితో పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అహంకారం విడిచిపెట్టి అమ్మని ఎప్పుడు ఆశ్రయించారో అమ్మ వాళ్ళందరినీ తను తీసుకుని తిరిగి వాళ్ళకి కొత్త దేహమునిచ్చి ఉత్పన్నం చేసిన తన నుంచి అమ్మ యొక్క సమస్త శరీరం నుంచి దేవత ఉత్పన్నమయ్యారు. ఇదే మనకి చంద్రమా మన సోజాత చక్షు సూర్యో అజాయత ముఖా ఇంద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్ వాయుజాయత పురుషుత్తున చెప్పినది. సమస్తం అమ్మ నుంచి వ్యక్తమయ్యే ఈ దేవతలందరూ అమ్మ నుంచి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? పుష్టిగా, తుష్టిగా, గొప్పగా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి అమ్మకు స్తోత్రం చేశారు. అదే మనకి అమ్మ యొక్క రూపవర్ణంలో క్రమంగా వస్తున్నది. లలితా శాస్త్రంలో మీరు వస్తే ఎప్పుడైతే ఆ తల్లి ఆ విధంగా ఆవిర్భవించిందో దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ, దేవతలు ఋషులు అందరూ కలిసి అమ్మ యొక్క వైభవాన్ని స్తోత్రం చేయడం మొదలు పెట్టారు అన్నారు. అంతే లలితా శాస్త్రం చెప్తుంది. లలితా శాస్త్రం ఏమిటో కాదు, లలితోపాఖ్యానం యొక్క సంక్షిప్త. లలితా శాస్త్రం అర్థం కావాలంటే లలితోపాఖ్యానం అర్థం కావాలి. ఇక్కడ చెప్పినదంతా అక్కడ చెప్పబడుతుంది. వాళ్ళందరూ స్తోత్రం చేశారట. ఎవరు? దేవ ఋషి గణ సంఘాత స్తోయమ, దేవతలు ఋషులు అమ్మవారిని స్తోత్రం చేశారు. ఏమిటి అమ్మవారి స్తోత్రం అంటే? ఆత్మవైభవ, అమ్మ యొక్క వైభవాన్ని స్తోత్రం చేశారు. ఆత్మవైభవ అనే మాట చాలా మరొక అర్థం ఉన్నది. ఆత్మ చైతన్య వికసనమే అమ్మ యొక్క వైభవం, దాన్ని స్తోత్రించారు. ఆ స్తోత్రము చాలా అద్భుతమైన స్తోత్రం. దేవతలందరూ చేసిన లలితా స్తుతి. దేవతలు ఋషులు అమ్మ ఇచ్చిన శక్తితో కూడిన దేవతలు ఋషులు, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. ఆ స్తోత్రం ఒక అమోఘమైన స్తోత్రం. ఆ స్తోత్రం అమ్మ వింటోంది. ఆ స్తోత్రం ఏమిటి అనేది మనము రేపటి రోజున విందాం, ఆ దివ్యమైన స్తోత్రం. ఈ స్తోత్రం తర్వాత జరిగే సంఘటనలు కూడా ముందు మీకు చెప్పడం జరుగుతుంది. అమ్మ యొక్క కళ్యాణం జరుగుతుంది, తర్వాత అమ్మవారికి పట్టాభిషేకం. రేపటి రోజున లలితా కళ్యాణం, లలితా పట్టాభిషేకం అనే అద్భుతమైన ఘట్టాలు రెండున్నాయి. ఈ రోజున రెండు జరిగాయి. ఏమిటి? మహాయాగం, అమ్మవారి యొక్క ఆవిర్భావం, ఆవిర్భవించిన అమ్మవారి యొక్క స్వరూప ప్రతిష్ట. శ్రీచక్రంలో అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అందరు దర్శించారా? తృప్తి కలిగిందా? ఇది అమ్మవారి యొక్క స్వరూపం. ఇప్పుడు లలితా శాస్త్రంలో ఆ చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచా నుంచి సింజాలమణ మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళి వృందగమన మహాలావణ్య సేవదికి సర్వారుణ అనవజ్జాంగీ సర్వాభరణూషిత అక్కడ వరకు రండి. రేపు శివకామేశ్వరం కష్ట శివాస్వాధీన వల్లభ అని రేపు వస్తాయి కనుక ఆ దివ్యమైన అమ్మవారి కళ్యాణం, పట్టాభిషేకం వింటే చాలు, ధన్యులు పోతాం మనం. లలితా పామేశ్వరి మహాపరమేశ్వరి ఆ తల్లి యొక్క దివ్య చరిత్ర. అందులో ప్రధానమైన ఘట్టములు కళ్యాణము, పట్టాభిషేకం. ఆ తర్వాత మిగిలిన ప్రధాన ఘట్టాలన్నీ వస్తాయి. ఒక అమ్మ యొక్క మంత్రశక్తులన్నీ ఏ విధంగా విజృంభించి దుష్టమైన అసురు శక్తుల్ని నాశనం చేస్తాయో అది యుద్ధంలో మనం తెలుసుకుంటాం. యుద్ధం అంతా వినడం చాలా మంచిది. ఆ యుద్ధంలో వచ్చే అమ్మనంత ఒక్కొక్కటి కూడా మంత్రశక్తులు. ఆ మంత్రాది దేవతలు వస్తారు. శ్రీ విద్యలో ఎంతో కష్టపడి ఉపాసించే మంత్రములన్నీ ఇక్కడ కథారూపంలో మనకు కనిపిస్తాయి. ఏకాగ్రంగా వింటే ఆ కథారూపంలో మంత్రదేవతలు మీరు ఉపాసించినట్లే ఆ మంత్రాది దేవతలు మనలో ప్రవేశించి మనలో జన్మ జన్మల నుంచి అంటిపెట్టుకున్న అజ్ఞానాలన్నింటినీ పటాపంచన చేసి పరమ జ్ఞానస్వరూపిణైన అమ్మని సాక్షాత్కరింపజేస్తారు. అలాంటి దివ్యమైన ఘట్టాన్ని రేపటి నుంచి మనం తెలుసుకోబోతున్నాం. ఈ పూర్ణిమ నాడు అమ్మ ఆవిర్భవించింది. రేపు శ్రీచక్రవర్ణన కూడా ఉంటుంది. రేపది క్లుప్తంగా ప్రారంభించి ఎల్లుండికి కూడా విస్తారంగా చెప్పడం జరుగుతుంది. అయితే శ్రీచక్రం గురించి చెప్పడం అంటే రెండు రకాలు ఉన్నాయి. మంత్రోపాసకులకు చెప్పే విధానం వేరు, వాళ్ళు దానిలో అనుభవం అలవాటు ఉంటుంది కనుక వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది. అవన్నీ నేను ఇక్కడ చెప్తే మిగిలిన వాళ్ళకి ఆవలింత నేర్చుకోవచ్చు. పైగా అందరికీ శ్రీచక్రం అంటే ఒక గౌరవం ఉంది. అమ్మవారు శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి అని అందరికీ తెలుసు. శ్రీచక్రం గురించి అందరూ చూసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ శ్రీచక్రం స్వరూపం మీరు కనీసం ధ్యానించడానికి, నిరంతరం అమ్మవారి నామాలు చదువుకునేటప్పుడు స్ఫురించడానికి, అవగాహన ఏర్పరచుకోవడానికి ఎంత మేరకు అవసరమో అంత మేరకు శ్రీచక్రం గురించి, దాని పరివార దేవతల గురించి చెప్పడం జరుగుతుంది. అది ఎందుకు అంటే శ్రీచక్రాన్ని ప్రవచన రూపంలో ఆవాహన చేసి ఆ ఆవరణ దేవతలందరినీ ఇక్కడ ఆవాహన చేసి ఆవరణ దేవతల అందరి కృప మనందరిపై వర్షించాలి అనే భావంతో రేపు శ్రీచక్ర వివరణ కూడా ఉంటుంది. దానికి తగ్గ ఏర్పాట్లు కొన్ని ఇక్కడ చేస్తున్నాం. మీ దగ్గర మామూలుగా శ్రీచక్రం ముద్రించినటువంటి పేపర్ కాగితాలు ఉంటే తెచ్చుకోవచ్చు. చెప్పింది మరింత అర్థం అవడానికి కొనుక్కుండా ఉండడానికి కూడా పనికొస్తుంది. అలాంటివి తెచ్చుకుని రేపటి నుంచి నేను చెప్పబోయేటువంటి శ్రీచక్ర వివరణ కూడా చెప్పడం జరుగుతుంది. రేపు ప్రారంభిస్తామో లేదా అమ్మ ఎల్లుండి దాకా తీసుకువెళ్తుందో ఆవిడ దయ మనమేంటి. ఈరోజు నేను నిజానికి అమ్మవారి పట్టాభిషేకం కూడా అయిపోతుంది అనుకున్నాను, కానీ అమ్మ ఇవాళ అగ్నిగుండంలోంచి వచ్చి సంపూర్ణంగా కనబడాలనుకుంది. అందుకు ఆవిడ రెండు రేపటికి వాయిదా వేసింది. అమ్మవారికి ఇప్పుడే వచ్చారు కనుక రేపు పట్టాభిషేకం చేద్దాం. ఆ లలితా పరమేశ్వరికి నమస్కరిస్తూ శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి.